అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. To many it is not easily apparent how the penetration into the meaning of symbol
can provide a means whereby the dormant thinking and intuitive faculty can be brought into functioning activity. చాలా మందికి ఒక యంత్రాన్ని చూసి దానిలో ఈయన చెప్తున్నటువంటి క్వాలిటీని, వైబ్రెంట్ మీనింగ్ ని పట్టుకునేది బుద్ధింగ్ ఫ్యాకల్టీని, అంటే విజ్ఞానమే కోశాన్ని ఎలా డెవలప్ చేస్తుందో అవగాహనకి రాదు. ఇట్ ఈజ్ ఎ డెలికేట్ ఆర్ట్, ఇది చాలా సున్నితమైనటువంటి కళ. దిస్ ఆర్ట్ ఆఫ్ సింబల్ రీడింగ్, ఆఫ్ స్పిరిచువల్ రీడింగ్, as our ancient master Patanjali calls it. Patanjali dinni oka vidyaga simple ga kalipistunna chala sunnitamainatvanti kala ani cheptadu.
This power to interpret symbols ever present to revelation.
Agu anchata symbols ni interpret cheskogaligeyatvanti shakti సత్యాన్ని తెలుసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. సింబల్స్ను, సంకేతాలను అవగాహన చేసుకునేటటువంటి శక్తి సత్యాన్ని అర్థం చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. అంచేత ఒక సిరీస్ ఆఫ్ లైన్స్ ఇలా ట్రయాంగిల్ వచ్చింది, ఇక్కడ 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి, మళ్ళా 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి, మళ్ళీ 14 ట్రయాంగిల్స్ ఉన్నాయి అనుకోవటం మెమరీ ఎక్సర్సైజ్ గా కాకూడదు. గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం కాదు, కానీ నేను గుర్తొస్తోంది, నాకు కంటే కనిపిస్తోంది, అది కనిపించిన వాడి కంటే ఇది ఈజీ గొప్పే, కానీ అది మన ఉద్దేశ్యం కాదు. అంచేత ఆ త్రిభుజాన్ని చూసుకుంటూ అన్ని మూడు ఉంటాయి, సత్వగుణాలు సత్వాలు రజస్తమ గుణాలను ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఉంటాయి, ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అని ఉంటాయి. ఇలాగా ఓ మెమరీతో మీరు పెద్ద లెక్చర్ దాన్ చేయొచ్చు. కానీ ఇది ఎంత మీరు గుర్తుపెట్టుకున్నా, ఎన్ని రకాలుగా మీరు చెప్పినా, ఎంత లోతులకు వెళ్ళినట్టు మీకు అనిపించినా ఇంట్యూషన్ డెవలప్ కాదు. ఇంట్యూషన్ డెవలప్ అవడానికి వేరే టెక్నిక్ అవలంబించాలి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే మనం 4 మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించిన 5 మాట మీ స్మృతి నుంచి గుర్తొస్తుంది. స్మృతి నుంచి గుర్తొచ్చేది ఇంట్యూషన్ కాదు. స్మృతి అంటేనే ఇదివరకు నీకున్న నాలెడ్జ్, ఇంకా అది స్ఫురణే ఉంది. అంచేత ఈ వాగంబళాలు, మాటకి ప్రతి మాట, ఈ మాట నుంచి ఇంకో మాట, ఇవంతా కూడా ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్ గా ఓకే, ఇన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ గా నాట్ ఓకే. కానీ ఎప్పుడైనా ఈ ఇంటెలెక్ట్ డల్ అవుతే తప్ప ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్ కాదు. ఇంటెలెక్ట్ డల్ అయిపోవాలి, అలసిపోవాలి. అంచేత ఇంటెలెక్ట్ లేకుండా ఉంటే లాభం లేదు, చాలా హై ఇంటెలెక్ట్ ఉండాలి. హై ఇంటెలెక్ట్ లో చాలా లోతులకు వెళ్ళాలి. చాలా లోతులకు వెళ్ళగా ఎక్కడో ఈ లైన్కి వస్తావు, డాటెడ్ లైన్కి వచ్చినప్పుడు ఇంకా ఇంటెలెక్ట్ పని చేయదు. ఆ పని చేయనంత లెవెల్ వరకు నువ్వు వెళ్ళాలి. ఇక్కడ వీడు ఇంటెలెక్ట్ పని చేయకుండా మెడిటేషన్ కూర్చుంటాడు, అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కూర్చుంటాడు, అసలు ఇంటెలెక్టే పనిచేయదు, ఇంక ఇంట్యూషన్ ఏమొస్తుంది వాడికి, అది జాగ్రత్తగా ఆలోచించుకోండి అంటాడు. అంచేత బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంట్యూషన్ అనేది యాక్చువల్ గా ఇక్కడ లేదు, ఇక్కడుంది. ఆత్మ బుద్ధి మనస్ ఇక్కడ నుంచి ఇంట్యూషన్ వస్తుంది, ఇక్కడ ఇక్కడి నుంచి ఇంట్యూషన్ రాదు. కానీ ఇక్కడి నుంచి ఇంట్యూషన్ రావడానికి ఇది యాక్టివేట్ అవ్వాలి, దానికి ఎంత కారణం రావాలి? అబౌ మైండ్ ఇంట్యూషన్. ఎందుకంటే ఇందాక నేను పొద్దున్న చెప్తూ వచ్చాను కదా, దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది అని చేత ఈ ఆస్ట్రల్ ప్లేన్ కంటే కూడా కొంచెం హయ్యర్ మైండ్ లోకి వెళ్ళాలి అని చేత నేను కామమయ మనస్తన్న. మనకి కోరికలే తెలుసు కానీ ఆలోచనల గురించి రావు అని చేత అసలు ఈ ప్లేనే వైబ్రేట్ అవటం లేదు. ఏ ప్లేన్ లోనూ వైబ్రేషన్ లేదు, మీకు ఇక్కడ వైబ్రేషన్ ఉంది. వైబ్రేషన్ అంటే అర్థమవుతుందా? స్పందించడం. నువ్వు పనికిరాని వాడివి అంటే కోపం వస్తుంది, మానవ జాతి అంతా పనికిరాదు అంటే కోపం రాదు. అని రెండు ఒకటే. రే నువ్వు పనికిరాని వాడివిరా అన్నానుకో, మానవ జాతే మొత్తం పనికిరాదని గురువులు ఇన్నేళ్ల బట్టి తిడుతున్నావు కూడా మన అనలేదుగా. అంచేత మనస్సు లేదు, మనస్సు ఉంటే స్పందిస్తాడు. ఒళ్ళు మండిపోతుంది వాడికి నన్ను అంటావాని. కానీ ఎందుకంటే లేదు అంటే అసలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి బ్రెయిన్ సెల్స్ ఏవి పనిచేయటం, ఏదైనా బ్రెయిన్ సెల్ పనిచేస్తే ఇక్కడ పనిచేస్తుంది మనోమయ స్థూల. అంటే స్థూల జగత్తులో ఉండేది నాకు ఏదైనా కావాలి అనుకుంటే దాని గురించి వచ్చే ఆలోచన సినిమాకి వెళ్ళాలి, ఇక్కడ వచ్చింది ఇమీడియట్ గా ఎలా వెళ్ళాలి, యాక్చువల్గా ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఆలోచన ఎలా వెళ్ళాలి, యాక్చువల్గా తేడా అర్థమవుతుందా? ఇంజనీర్ నవ్వాలి, ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చాక ఇంక 20 ఏళ్ల వరకు వాడు ఏమీ ఆలోచించట్లేదు. మీకు అది అర్థమవుతుందో లేదో, ఇంజనీర్ నవ్వాలి అనుకున్నాడు, కొన్ని ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే అనుకున్నాడు అనుకోండి, అనుకున్నాక ఇంకా ఇంజనీరింగ్ చదవాలి అనే ఆలోచన కాదు, ఆ కోరికకి ఏమి చెయ్యాలి అనేది చేస్తాడు. అంతే, ఇది యాక్టివ్ అవుతోంది తప్ప ఇది యాక్టివ్ అవటం లేదు. అందుకే ఐన్స్టీన్ బ్రెయినే 7% ఉపయోగపడుతుందంటాం. ఇంకా మన బ్రెయిన్స్ మహా అవుతే ఏంటంటే ఈ హయ్యర్ ప్లేన్లో ఎక్కడో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ భావమైతనంలో పైనుంచి మూడోది కొంతమందికి ఆ భావావేశాలు కలుగుతూ ఉంటాయి. అవి కూడా ఎవరికి? ఇక్కడ బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్, సైంటిస్టులు, వాళ్ళు ఇక్కడ వైబ్రేట్ అవుతారు. ఇక్కడ ఎవరు లేరు. మనోమయ కోశంలో ఉన్నాము అనుకునేటటువంటి భ్రమ మనం ముందు పోగొట్టుకోగలిగినా చాలా కరెక్ట్గా వెళ్తాం. థియాసఫీ నేర్చుకోవాలి అనే కోరిక ఉంది, థియాసఫీ అంటే ఏమిటి అనే ఆలోచన లేదు. జ్వాలాకుల భాష చెప్పినది ఏమిటి అనే కోరిక ఉంది, ఆయన ఏం చెప్తున్నాడు అనేటటువంటి ఆలోచన లేదు. అంటే అన్ఫార్చునేట్ ఏమైందంటే ఆలోచనలకి కోరికకి మధ్య మనం గీత గీసుకోలేకపోతున్నాం. ఆ గీత ఎంత స్పష్టంగా మనం గీసుకోగలిగితే అంత తొందరగా ఇది దాటేసి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇంట్యూషన్ లెవెల్కి వెళ్తాం. నెక్స్ట్ అసలు ఏం లేదమ్మా, ఇంకేటంటే ఆలోచన లెవెల్కి వెళ్ళిపోగలిగేవాడు గురువుతో కాంటాక్ట్ అయిపోతాడు. ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి ఆ కోరిక ఫ్లేరప్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడేంటవుతుంది, ఆలోచనలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఇది చదువుకుంటున్నప్పుడు ఏ కోరిక లేదు. ఇప్పుడు ఏదైనా కోరిక ఉందా మీకు? ఇది ఆలోచన తలంలోనే ఉంది, కానీ ఈ చదివినది కోరిక తలంలోకి దిగదు, ఆలోచన తలంలోనే ఉండిపోతుంది. కానీ సినిమాకి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, గ్యారంటీగా కోరిక తలంలోకి దిగుతుంది. ఆహారం తినాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, గ్యారంటీగా ఏం తినాలి అనేటటువంటి మసాలా దోశ తినాలా, ఇడ్లీ తినాలా, ఏం ఇది తినాలి అనే ఆలోచన వస్తుంది. అంటే కోరిక మారిందిగా, ఆ తేడా మీకు అర్థమవ్వాలి. ఆహారము, నిద్ర, భయము, మైథనంలోనే ఆలోచనలు కోరిక మారుతాయి మనకి ప్రస్తుతం ఉన్న మానవ జాతి. ఇది కాకుండా ధర్మము అనేటటువంటిది ఒకటి చెప్తాడు. సామూహికంగా మీరు ప్రే చేయటం అనే ధర్మము ఒక స్పెసిఫిక్ లక్ష్యంతో చేస్తే అది చాలా పెద్ద శక్తిగా మారుతుంది. అది చేయలేకుండా ఉన్నాం. మొన్న హైదరాబాద్ని స్వర్గంగా మారుద్దామని 20 మంది మీరు రెగ్యులర్ మెడిటేషన్ చేయండి చెప్తున్నారు. ఇంజనీరింగ్ చదవాలి అన్నాక ఇంజనీరింగ్ లో చేరిన దగ్గర నుంచి ఎన్నాళ్ళ వరకు చదువుతాడు కదా? మరి ఇక్కడ అది చాలా అంటే అది ఒక ఆలోచన. ఆ ఆలోచన కూడా నాకు తట్టింది, నాకు తట్టింది కూడా నాకు తట్టలే. సరే మీరు ఒక గ్రూప్ లో తయారైపోండి అంటే ఇమీడియట్ గా అప్పుడు ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఏమడు అంటే మేము మెడిటేట్ చేయండి పక్కనే యాక్సిడెంట్ అయిందండి అంటే, అంటే నాకు అర్థం కాదు ఏంటి అంటే నువ్వు డాక్టరీ చదువుతున్నావు ఇంకా నువ్వు ఓటర్ క్లాస్ కూడా చేయలేదు, నీ ఇంట్లో రోగాలు రాకూడదు. నువ్వు డాక్టర్ అయినా రావచ్చు కానీ డాక్టర్ అయిపోతే కంట్రోల్ చేయగలవేమో కాస్త. అంటే ఎంత మూర్ఖంగా ప్రజలు ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఆలోచిస్తారు. నీకు చేసింది ఏంటి, నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి? నీకు చాలా ఎక్కువ వచ్చేస్తుంది. నీకు యాక్చువల్గా మీరు చేసే దాంతో పోలిస్తే నీకు ఇన్ని లాభాలు రాకూడదు. మరి వస్తున్నాయి కదా, మీరు మీ యొక్క ఇదివరకు నాటినటువంటి దాన్ని ఇప్పుడు పట్టలా కోసుకుని మూర్ఖంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఉన్నది అంతా పుణ్యం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోయాక నేను ఎంత పుచ్చాను? నేను అసలు అవన్నీ బాధించలేదు, నాకే ఈ బాధలు రావాలి. వాడు అంత సుఖంగా ఉన్నాడు, అసలు నువ్వు చేసే తప్పు అదే. వాడంత సుఖంగా ఉన్నాడు అనుకోటే నువ్వు చేసే తప్పు. నీకెందుకు వాడు ఎలా ఉంటే? నెక్స్ట్ సింబాలిక్ ఫామ్ ఏ స్వభావాన్ని కప్పి ఉన్నదో దానితో వీడు ఐడెంటిఫై అవ్వాలి. రామకృష్ణ పరమహంస ఖాళీ అనగానే కళ్ళమని నీళ్ళు వచ్చి భావావేశానికి లోనైపోయాడు. మనకి ఏ ఇమోషన్ రాదు, ఇమోషన్ రాదు కనుక మీకు భగవంతుడు పలకటలే. అందుకే నాకు చాలా ఇష్టం ఆ కథ అన్నమాచార్యలో కలగంటి కలగంటి ఫినిష్. వాడు చూశాడు ఆ భావంలో ఇంకా ఇంకా కిందకి రాడు వాడు. ఆ భావావేశానికి ప్రాక్టీస్ చేయాలి, తెచ్చుకోవాలి. అదంతే ఇప్పుడు యాక్టింగ్లో ఏం చేస్తాడు, భావావేశం తెచ్చుకుంటాడు. తెచ్చుకో, అది ఉపాసన అంటే రియల్ ఉపాసన. భగవంతుడి దగ్గర ఇంత అద్భుతమైనటువంటి శక్తి ముందు నేను కూర్చున్నాను, ఈ శక్తిని ఉపాసించి ఇంతమంది మహనీయులు ఇలాంటి పుస్తకాలు రాశారు, వాళ్ళు మీరు కూడా దీన్ని పట్టుకోవచ్చు అంటున్నారు, మరి ఎందుకు పట్టుకోలేను అనే ఆవేశన చెందు, ఆవేదన చెందు. ఒక రోజు నటన అవుతుంది, రెండో రోజు నటన అవుతుంది, 5వ రోజు నటన అవుతుంది, 10వ రోజు నటన అవుతుంది, ఖచ్చితంగా 11వ రోజు ఇమోషన్. అండ్ వెన్ ఐ స్టే 11వ రోజు, అది 11వ రోజు అనే మీనింగ్. అందుకే నవరాత్రులు చేసి 10వ రోజు చేసేది. అందుకే అంతకంటే ఎక్కువ టైం పట్టింది అంటే నువ్వు ప్రయత్నించలేదని అర్థం ఉంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు హైదరాబాద్ని స్వర్గంగా మారుస్తాము అని దీక్ష తీసుకుని చేసే 20 మంది మధ్యలో మానేశారనుకోండి, మరి ఏం చేయాలి? వాళ్ళు గుర్తొస్తే మనం మొదలెట్ చేయాలి కదా. మొదలెట్ లేదంటే అర్థం ఏంటి? నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్ అంటే మరి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇది గురువులందరూ ఇలా చేసుకోండి అంటున్నారు కనుక మనం చేసుకోవాలి అనేటటువంటి భావవేశం తెచ్చుకోవాలి.
ఆస్పెక్ట్ ఆఫ్ సింబాలిక్ రీడింగ్ దట్ యు ఆర్ ఆఫ్ టు స్టడీ.
ఇది ఈ భావావేశానికి లోనైనటువంటి ఆ సంకేతాలని అధ్యయనం చేసుకోమని చెప్తున్నాను. ఇక్కడ ఆ యంత్రాన్ని చూస్తున్నాం, ఫ్లక్స్ మూర్తిని చూస్తున్నాం. ఎనీథింగ్, నేను ఒక యంత్రం ఉదాహరణ తీసుకున్నా, ఇక్కడ యంత్రం ఇంపార్టెంట్ అని చెప్తాడు కనుక. కానీ మహాకాళ చక్రవర్తి యంత్రం చూస్తున్నాం. చూశాక సరే ఇక్కడ ఇన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, బిందు ఉంది, బిందు చుట్టూ ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ చుట్టూ 8 కోణాలు ఉన్నాయి, 8 ట్రయాంగిల్స్ చుట్టూ 10 ఉన్నాయి, మళ్ళీ బహిర్దశార ఉంది, మళ్ళీ 14 ఉన్నాయి, దాని చుట్టూ 16 దళాలు ఉన్నాయి, దాని తర్వాత 12 దళాలు ఉన్నాయి, దాని తర్వాత 8 దళాలు ఉన్నాయి, దాని తర్వాత 3 భూపురాలు లైన్స్ ఉన్నాయి. ఇదేమో ఆ మహాకాళ చక్రవర్తి యొక్క ఫిజికల్ ఫామ్. ఇది ఫామ్ని మీరు బాగా పట్టుకున్న తర్వాత చూస్తున్నారు, అది దర్థమైందా? ఎంత తీసుకున్నాను, ఈ 4 ద్వారాలు, 16 దళాలు, 12 దళాలు, 8 దళాలు, 14 ట్రయాంగిల్స్, 10 10 8 ట్రయాంగిల్ బిందు చూస్తున్నారు. చూస్తూ సర్వానందమయ చక్రము, సర్వరోహణ చక్రము, మీకు పేర్లు ఇక్కడ ఈ దేవికలు ఉన్నారు, అతి రహస్యయోగిని, పరాపర రహస్యయోగిని, ఖడ్గబాల స్తోత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నా. చేస్తూ నువ్వు చూడాల్సింది ఏంటంటే వాట్ ఫీలింగ్ ఇట్ ఇవో. అది చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక ఫీలింగ్ నీకు వస్తుంది. ఓ అందమైన పువ్వు చూసినప్పుడు, ఓ పెంట కుప్ప చూసినప్పుడు ఫీలింగ్స్లో తేడా ఉందా లేదా? ఉండదా? మరి మహాకాళ చక్రవర్తి చక్రవర్తి చూస్తే మరి ఏదో ఫీలింగ్ రావాలిగా. ఆ ఫీలింగ్కి ట్రై చేయండి ఫస్ట్ స్టెప్. అంటే మొట్టమొదట ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, అర్థమవుతుంది కదా? మీరు కళ్ళు తెరిచి ఉంచుకోండి. ఇలా చూసుకుంటూ నేను బిందువునైనా చూడొచ్చు, ఇటువైపు ఉన్న ద్వారాన్నైనా చూడొచ్చు. ఇటు ద్వారం అంటే అర్థమవుతుంది కదా, భూపురంలోని ఏదైనా చూడవచ్చు. చూడగానే మొట్టమొదట మనం దాని గురించి చదివినటువంటి భావాలతో ఇదంతా కూడా శ్రీచక్రం శివయోరు వపుహు అన్నాడు శంకరాచార్య వారు. నువ్వు చదివిన దాన్ని బట్టి గుర్తొస్తుంది నీకు, అందుకని ముందు చదువుకోవాలి. దాని గురించి నువ్వు స్టడీ చేయలేదనుకోండి ఏ ఇమోషను రాదు. ఇంకోడేమో అసలు చతుర్దశ భవనాలు ఇందులోనే ఉన్నాయట అని మెల్లిగా దాన్ని చూడగానే నీకేమొస్తుంది, ఒక వండర్, ఒక ఆశ్చర్యం, ఒక రివరెండ్, అంతా ఇందులో ఉందా అనేటటువంటి ఫీలింగ్ రాగానే వాట్ ఆస్పిరేషన్స్ ఇట్ అరౌజెస్. ఆస్పిరేషన్స్ అంటే లక్ష్యాలు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు. మరి ఆ శ్రీచక్రాన్ని చూస్తున్నాను, పరాపర రహస్యయోగిని శ్రీ శ్రీ మహాభట్టారిక మహాత్రిపుర సుందరి అని అంటున్నాం కదా. మరి అటువంటి ఆ యోగిని, ఆ మహాదేవతను నేను అవగాహన చేసుకోగలనా, తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను. అండ్ వాట్ డ్రీమ్స్. సరే అమ్మని చూసి ఏం చేస్తావు? ఇంకేత లలితాదేవి చాలా స్పష్టంగా చెప్తుంది, మొదటి శ్లోకం చదివిన తర్వాత నిజంగా ఆ యాస్పిరేషన్స్ అరౌజ్ అయిన వాళ్ళకి చాలా ప్రమాదాలు వస్తాయి. శ్రీమాత, శ్రీ మహారాజి, శ్రీమద్ సింహాసనేశ్వరి, సిద్ధగినికుండ సంభూత, ఓన్లీ ఫర్ డివైన్ వర్క్స్ ఇట్ షుడ్ బి యూజ్. డివైన్ వర్క్స్ కౌడీ ఇచ్చేస్తున్నాడు మొదటి లైన్లోనే చదవంగ పారాయణ, అందుకే వాల్యూ లెస్ అంటాను నేను. కానీ పారాయణ చెయ్యకపోతే ఇది అసలు ఉండుండేది కాదు. లలితా సహస్రనామాన్ని పారాయణ చేసేటటువంటి మహానుభావులు ఉండటం వల్లే ట్రూ ఫామ్లో ఈనాడు మనకి లభిస్తుంది. అంటే పారాయణ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. కానీ యాక్చువల్గా ఈ ఆస్పిరేషన్స్ తర్వాత ఏంటి, వాట్ డ్రీమ్. ఇచ్చారంటే ఆ శ్రీచక్రం ఆమె రూపమే అని కదా అంటాం. మరి ఆమె రూపమే అంటే దేవకార్య సముజ్జత. ఏ దేవతా కార్యాలు సముజ్జతకి మనం లలితా పారాయణ చేస్తున్నాం? మొదటి దాంట్లోనే ఉంటుంది అంత విష్ణు సహస్రనామం చదువుతారు. దేంతో స్టార్ట్ అవుతుందని విశ్వం విష్ణు వశత్కారు భూత భవ్య భవత్ ప్రభు. జరగబోయేదానికి ప్రభు ఆయన. పరిపాలకుడు అంటే జరిగిపోయిన దానికి ఆయన ఏం చేస్తాడు? అంచేత ఈ భవత్ ప్రభువు జరగబోయేదానికి లీడర్. దేవకార్య సముజ్జతతో కలిసాడు అనుకోండి ఏమవుతుంది? మ్యాజికల్ జరుగుతాయి. అది డ్రీమ్స్ అంటే. అంచేత ఈ పారాయణలు జరుగుతూ ఉంటే మీరు ఇలా ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటే, అంటే ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి లేదో ఆ శ్రీచక్రాన్ని దర్శించి నాలో వచ్చిన భావాలు చెప్తున్నాను. కానీ ఈ భావాలు రావాలి అంటే నా విష్ణు సహస్రనామం తెలియాలి, దత్త సహస్రనామం తెలియాలి కదా. ఇది తెలియకపోతే ఈ భావం రాదు, ఇంకోటేదో వస్తుంది. అది అంటే ఎప్పుడు కూడా నిన్న సినిమా చూస్తున్నప్పుడు నీ డౌట్ ఏంటరా గాయత్రి? ఇప్పుడు అర్థం వచ్చిందా? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఆ నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? వచ్చిన ఆన్సర్ ఏంటంటే, గాంధీ గారి లిటరేచర్లో నువ్వు స్పందిస్తున్నావు. నువ్వు దేనికి స్పందించగలవు? తెలియని దానికి. అక్కడ గాంధీ కాదు, ఇక్కడ గాంధీ ఐడియలిజం కనిపిస్తుంది వాడికి. గాంధీ ఆత్మ కనిపిస్తే చెప్పగలదు. కానీ గాంధీ ఆత్మ కనిపించాలి. గాంధీ ఆత్మే ఎప్పుడో ఎవల్యూషన్లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అది ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుందా? కానీ నువ్వు దాన్ని స్పందించవు. దేనికి స్పందించగలవు? తెలిసిన దానికి స్పందించు. అదే ఇప్పుడు చెప్తున్నా, నీకు విశ్వాసనామం తెలిస్తే, లలిత సహస్రనామం తెలిస్తే నేను ఇలా స్పందిస్తాను. నువ్వు ఇంకోలాగా స్పందించవచ్చు. ఓం విశ్వం, ఈ విశ్వము ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీ మహామాత, ఆ తల్లి గర్భం నుంచే వచ్చింది. అది కరెక్టే. కానీ డ్రీమ్స్ దాని తర్వాత ఏంటి? ఇల్యూజన్. ఇది డేంజర్. అక్కడ ఇల్యూజన్ ఏంటి? నాకు గాంధీ గారు కనిపిస్తున్నారు, ఆయన నాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆయన గైడెన్స్ ఇవ్వటండి, ఆయన ఆలోచనలు నీకు గైడెన్స్ ఇస్తున్నాయి. ఆ తేడా తెలియాలి. అంచేత ఆయన నాకు గైడెన్స్ ఇస్తున్నాడు అనుకునే భ్రమకి చాలా మంది శిష్యులు లోన్ అవుతారు. అది భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. చాలా మంది ఏం చెప్తారంటే, నేనేం అవస్థపట్టలేని కళ్ళు మూసుకుంటానండి, మా మాస్టర్ని కలుసుకుని హోమియో మందు తీస్తానండి, తగ్గిపోతుందండి. ఇంకా ఏమో నాకు తెలీదు. కానీ నిజంగా ఆయన పేరు మీద ఎలా తగ్గిపోయి ఉంటే ఆయన వెలివాడై ఉంటాడు హోమియోపతి క్లాసెస్ చెప్పడానికి. ఆయన ఏం చెప్పాలి మీకు? ఏం లేదా, నా పేరు తెలుసుకో, పెట్టుకో, ఇచ్చే అంటే అయిపోయేదిగా. మరెందుకు క్లాసెస్ పెట్టడం? పరమ నీచ దౌర్భాగ్య స్థితికి ఆధ్యాత్మికతను దిగజార్చింది. అది తప్ప అవుతే గురువుని తలుచుకుని ఇవ్వటం తప్పు కాదు. స్టడీకి నేను 2500 మందులు చదివాను నేను హోమియోపతిలో. నాకు అలా మనిషిని చూడగానే తెలుస్తుంది ఏమంది ఇవాళ. వీళ్ళు 5-6 మందులు చదివి అందులోనే తిరుగుతూ అది గురుద్రోహమేగా. అంటే ఇప్పుడు హానిమన్ టైంలో 20-30 మందులు ఉన్నాయి. చాలా మంది హోమియోపత్స్ నాతో వాదిస్తారు అవే హోమియో మందులుట, మిగతా హోమియో మందులు కాదుట. మరి హోమియోపతి నాశనంగా ఏమవుతుంది? పాయింట్ అర్థమవుతున్నా? నేనేం చెప్పలేను. కానీ ఇది రైటా తప్ప ఐ డోంట్ నో. రిజల్ట్ బట్టి వస్తుంది. ఇప్పుడు ఇల్యూజన్ అంటే అర్థమైంది ఏంటో? ఇల్యూజన్ ఇది వీడేదో కళ్ళు మూసుకుని చదువుకోవటానికి బతికించి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అంతేమ్మా కంగ్రాచులేషన్స్. పదం ఫస్ట్ ఏమండి? అంచేత ఇల్యూజన్స్ ఇది నా గురువు నా చేత చేయించుకుంటాడు. ఎప్పుడు చేయించుకుంటాడు? నీ చేత గురువు నువ్వు అన్ని వదిలేసుకుంటే నీ చేత ఏం చేయించుకుంటాడు గురువు? నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలకి చదువు చెప్పాలి, కుటుంబంలో ఎవరైనా వస్తే వాళ్ళని చూసుకోవాలి. ఇంత లిమిటేషన్స్ లో ఉన్న నువ్వు గురువుకు ఉపయోగపడగలవు అనుకుంటున్నావే, అది పెద్ద భ్రాంతి. ఉపయోగపడలేవు. ఏం చేయగలవు నువ్వు? సమర్పణ ప్రాక్టీస్ చేయి. ఎప్పుడైతే నువ్వు ఉపయోగపడగలవో ఖచ్చితంగా ఇదంతా వదిలేస్తావు. కానీ వదిలేసి నన్ను ఉపయోగించుకో అంటే వాడు ఉపయోగించుకోలేడు గురువు నిన్ను. ఎందుకు ఉపయోగించుకోలేడు? నీకేం తెలియదు ఆ గురువు గురించి. జాలాకుల మహర్షి నన్ను ఉపయోగించుకో, ఆయన రాసిన 24 పుస్తకాలు నువ్వు చదవకుండా ఆయన ఏమి ఉపయోగించుకుంటుంది? శ్రీరామ శర్మాచార్య నన్ను ఉపయోగించుకో, ఆయన రాసింది ఒక అక్షరం ముక్క రాదు. అంత గొప్ప వ్యక్తులు అన్ని పుస్తకాలు ఎందుకు రాశారు అని కూడా మన బుర్రకెక్కదు. నాకు చాలా ఆశ్చర్యం అక్కడేస్తుంది. మా గురుగారు చాలా గొప్పవారండి, 3600 పుస్తకాలు రాశారు. ఏంటి మిగతా ట్రాన్స్లేషన్స్ అంతా వదిలేసి వ్యాసుడు రాసినవంతా ఆయనకి తోచక పని పాఠాలు లేక హిమాలయాలకు వెళ్ళారు కనుక ఏం చేశాడు ఆయన? వ్యాసుడు రాసిన పుస్తకాలన్నీ ట్రాన్స్లేట్ చేశాడు పరమమూర్ఖుడు. రెండో మూర్ఖత్వం ఏంటి? ఆయన ప్రతిరోజు పొద్దున్న 4 గంటల నుంచి పొద్దున్న 8 గంటల వరకు ఎవ్రీడే 4 అవర్స్ ఆయన రాశాడు. ఎవ్రీడే టిల్ హిస్ డెత్ 3600 పుస్తకాలు రాశాడు ఆయన. ఎందుకు రాశాడు పాపం? ఆయన కర్మ ఒకటింది అనుకుంటాను నేను. అదేంటంటే రామకృష్ణ పరమహంసగా కానీ కబీర్ దాస్గా కానీ సమర్థకులు రామదాస్గా కానీ ఆయన చాలా గొప్పగా ఏంచేటువంటి పుస్తకాన్ని కాగితాన్ని ఎప్పుడు ముట్టుకోలేదన్నాడు ఆయన. అంటే ఈ జన్మలో ఆయన కాగితం పెన్ను కనిపించేస్తారు కదా పాపం రాసుకుంటూ కూర్చున్నాడు ఏమో కదా ఆన్సర్. మరి ఎందుకు రాసుకుంటాడు? ఆయన భావాలు మీరు పట్టుకోలేరు కనుక, ఇంట్యూషన్ మీకు లేదు కనుక రచనలో పెట్టాడు ఆయన. అంతేత గురువుల రచనలు మీరు నిష్ణాతులు అవ్వాలి. ఒకసారి చదివితే ఏం లాభం? నాతో మొన్నెవరు అంటున్నారు మీ పుస్తకాలు చదివితే ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది అని. నేను చెప్దాం అనుకున్నా అసలు నువ్వు చదివి ఉంటే కదా అని. ఎప్పుడు చదివినా కొత్తగా ఎప్పుడు ఉంటుంది? ఒక లైన్ చదివి మానేస్తుంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూస్తే గ్యారంటీగా కొత్తగా ఉంటుంది కాదా? లేకపోతే ఇట్ మస్ట్ బి రిటర్న్ బై సమ్వన్ లైక్ వ్యాస. వ్యాసుడు లాంటి రచనలు అవి ఎలా ఉంటాయి? నిత్యనూతనం. అంతట గోఖలేకి ఒకలాగే ఆన్సర్ వచ్చేది గీతా రహస్యం, గాంధీకి ఒకలాగా వచ్చేది కర్మయోగం, బుద్ధుడికి ఒకలాగా వచ్చింది అది. బుద్ధుడు అంటే నా ఉద్దేశం అంబేద్కర్. ఒకలాగా దాన్ని అనలైజ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం చదివాం అనుకోండి, గ్యారంటీగా నేను ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఇస్తాను. అవి నుంచి నూతనంగా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను రాసినటువంటిది వ్యాసుడు లెవెల్లో అయినా నేను రాసి చెప్పి ఉండాలి, లేకపోతే నువ్వు చదివి ఉండదు. కానీ మొదటిది కరెక్ట్ కాదు, రెండోది కరెక్ట్. అందుకని దీన్ని ఏమంటామంటే ఇల్యూజన్స్ అన్నాడు. ఇల్యూజన్స్ రావచ్చు మీరు ఆ శ్రీచక్రాన్ని చూశాక ఇల్యూషన్స్ రావచ్చు. అండ్ రియాక్షన్స్ ఆర్ కాన్షియస్లీ రిజిస్టర్డ్. దానికి నువ్వు రియాక్ట్ అవుతావు. రియాక్ట్ అవటం అంటే ఏంటి? ఇప్పుడు మున్నాబాయిది అది నువ్వు చూసుకున్నావు అనుకో, ముందు వాడు ఏమంటాడు? దీని ఫుల్నెస్, దీనివల్ల ఏం జరగదు. మళ్ళీ వాడు ఆ లిటరేచర్ అంతా చదివి బుర్రకెక్కించుకున్నాడు కదా. అంటే మళ్ళీ అడుగుతాడు గాంధీని, ఏమయ్యా మరి వస్తాయా రిజల్ట్ వస్తాయా? నువ్వు చెప్తున్నావు కదా చేస్తాను, నువ్వు చెప్తున్నావు కదా చేస్తాననే మాటకి అంతరార్థం తెలుస్తుందా? కరిష్యే వచనం తవా అంటే నువ్వు చెప్పింది నేను నమ్మటం లేదు కానీ చేస్తాను. కరిష్యే వచనం తవా అనే మాట నీకు అర్థమైపోతే వాడు చెప్పేది ఏంటి? నువ్వు చేస్తావు కానీ వాడు చెప్పింది నాకు విశ్వాసం లేదు కానీ ఇట్ సీమ్స్ లాజికల్, జరుగుతుందేమో చూద్దాం. కానీ ఎంతవరకు ఇవ్వాలి? డూ ఆల్ డై. మధ్యలో రిజల్ట్స్ రావు. మధ్యస్థంగా రిజల్ట్స్ రావు. ఐదర్ యూ డై ఆర్ లీవ్ దట్ ప్రాసెస్. అది కాన్షియస్ రిజిస్ట్రేషన్. పాయింట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇక్కడ మనం మూడు మాటలు చెప్పుకున్నాం. ఎక్సోటరిక్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? బాహ్య స్వరూపాన్ని అర్థం చేసుకోవటం. చక్రాలు అవి ఇవి ఉన్నాయి, బాహ్య స్వరూపం. కాన్సెప్ట్ అది ఏం చెప్తుంది? మహాకాల చక్రవర్తి యంత్రం. ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వటానికి ఆ బాహ్య స్వరూపానికి మధ్య ఉన్న స్థితి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకోండి, ఇంకా నో ప్రాబ్లం. ఆ పేరులోనే దాని కాన్సెప్ట్ ఉంటుంది, అది మనకి ఇంకా అర్థం కాలేదు. బాహ్యమైనటువంటి స్వరూపము మనం పట్టుకోవటం లేదు. మరి ఏమవుతోంది? దాని గురించి చెప్పబడినటువంటి అనేక ఆలోచనలను ప్రతిరోజు మీరు ఆలోచించాలి. అది ఉపాసన అంటే. ఇంత అమ్మవారి చక్రం మీద కుంకుమ పోసేసి అదేదో ఆర్టిస్ట్ కలిసిసారా, తొండ ఉంటే సినిమా ఏదో వినాయకుడు, తోకుంటే అంతలాగా మసిబారిపోయాయి ఆ ఫోటోలు. ఏ సినిమా అది? స్వర్ణకమలమా? ఉదాహరణ అర్థమవుతా మీకు గుర్తున్న సినిమా చూసారు. ఇప్పుడు రోజు ఆర్తిచ్చేస్తూ ఉంటుంది ఆ దేవతలకి, ఇల్లంతా పొగించిపోతుంది. ఇంతకీ ఆవిడ ఎవరు అంటే కాదే తోక, అంటే కాదే తొండం అంటారు. అమ్మవారి శ్రీచక్ర నిండా ఇంత కుంకుమ పోస్తారు, పూజ అయిపోయింది. వెరీ వెరీ ఎలిమెంట్స్, అది కూడా తెలియని వాళ్ళకి అది ఇంపార్టెంట్. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ యొక్క ఉపాసనకి వెళ్ళాలి. ఆ ఉపాసనకి శ్రీలలిత సహస్రనామం ఉపయోగపడుతుంది. ఒక్కొక్క నామంతో లోతుకి వెళ్ళాలి. ఆ లోతుకి ప్రతిరోజు ఒక టైం పెట్టుకుని 10 నిమిషాల పాటు. అందుకనే ఆమెనే నామపారాయణ ప్రీత. ఆ నామము ఈ మాత అవి చూసి నీకు ఎన్ని ఐడియాస్ వస్తాయి? ఎన్ని ఐడియాస్ అయినా రావచ్చు, ప్రతిరోజు ఒకే ఐడియా రాదు. ప్రతిరోజు ఒకే ఐడియా వచ్చింది అంటే మెమరీ అన్నమాట. ఇంకా ఇంకా అది స్మృతి పనిచేస్తుంది అన్నమాట. స్మృతి పనిచేస్తే ఎలా? మీకు రిలేషన్షిప్ పనిచేయాలి. ఈ మాటకి ఆ మాటకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని ఇది మిల్లిగా ఎక్కడే తీసుకెళ్తుంది అంటే ఆ యంత్రం యొక్క కాన్సెప్ట్కి తీసుకొచ్చింది. అసలు ఆ యంత్రాన్ని ఎందుకు అలాగ వాళ్ళు రూపొందించారు? నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైపోయాక ఈసోటరిక్ అండర్స్టాండింగ్, ఆ యంత్రాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఈ రెండింటికి మధ్య మళ్ళా ఇంటర్మీడియట్ స్టేజ్ వస్తుంది. అంటే మొత్తం ఎన్ని స్టేజ్లు అయ్యాయి అంటే ఎక్సోటరిక్, ఎక్సోటరిక్ తర్వాత కాన్సెప్చువల్, దానికి మధ్య ఇప్పుడు ఇందాక నేను చెప్పింది. ఈ కాన్సెప్చువల్కి ఈసోటరిక్ అండర్స్టాండింగ్కి మధ్య ఇంకోటి, అంటే మొత్తం ఎన్ని లెవెల్స్ అయ్యాయి? 5 లెవెల్స్ అయ్యాయి. రికాగ్నిషన్ అంటే శ్రీమాత శ్రీ మహారాజు శ్రీమత్ శ్రీమాశ్రీ శ్రీరాంతా నువ్వు ఆలోచించుకుని ఎంత టైం పడుతుందో మనకి తెలీదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, సాధన. ఈ జన్మలో గురువు చేసినటువంటి వైబ్రేషన్స్, మీరు చదివిన స్వాధ్యాయాన్ని బట్టి ఇదంతా కల్పింత గలాట ఎందుకయ్యా? దీన్ని మానవ శరీరము అంటాము అనే కాన్సెప్ట్కి వస్తాం. ఈ శ్రీచక్రము లేదు, లలితాదేవి లేదు, శివుడు లేడు, ఇదంతా ఎందుకు? ఈ తలనొప్పి అంతా కూడా వాట్ ఆల్ దిస్ ఈస్ సేయింగ్ ఈజ్ మై బాడీ. దాన్ని దేహో దేవాలయ ప్రోక్త శ్లోకం తెలియచాం. కానీ దేవత లాగా ప్రవర్తించగలుగుతున్నావా? కాన్సెప్ట్ అర్థం కాలే. ఇంకా అర్థమైంది అనుకుందాం, అర్థమైంది అనుకున్నాకేమవుతుంది?
of the symbol. This is the purpose. అప్పుడు ఇంకా ఈ శ్రీచక్రము లేదు, అది లేదు, ఇది లేదు, ఈ శరీరం ఉంది. కాన్సెప్ట్ అర్థమైపోయింది. కాన్సెప్ట్ అర్థమైపోయాక ఈ శరీరానికి పర్పస్ ఏంటది? ఇంత పెద్ద శరీరము లక్ష్యహీనంగా తయారై ఉండదు కదా. దాన్ని అర్థం చేసుకుంటాడు వాడు. ఇంకా చివరికి అంతా తెలిపి అక్కడికి వెళ్తుంది. కానీ ఇది కూడా స్మృతితో వాడు ఆటే మాట్లాడితే ఏంటంటే ఆత్మ అంటాడు. నువ్వు ఆత్మ అంటే కాదండి పరమాత్మ అంటాడు. ఒకసారి నన్ను క్లాస్లో ఒకటి అడిగాడు, ఇంతకీ ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి సార్ అని. నాకు తెలియదయ్యా అన్న. ఎందుకు స్వతి ప్రశ్నలు? ఆత్మ అంటే ఎందుకు? పరమ నువ్వు ఎవడవో నీకు అర్థం అవుతుంది. నీ శరీరం ఎందుకు వచ్చిందో నీకు అర్థం అవుతుంది. నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలియదు. నువ్వు ఎందుకు సావబోతున్నావో నీకు తెలియదు. ఒకటి గ్యారంటీ, నువ్వు చస్తావు. ఎందుకు చావాలా? చచ్చేవాడు పుట్టడం ఎందుకు? అసలు ఈ ప్రశ్నలే రావుగా. కాన్సెప్ట్ లేవు కనుక ప్రశ్నలు రాదు. మీకు కాన్సెప్ట్ అంటే వస్తే కాన్సెప్ట్ అంటే అర్థమైంది కదా. కాన్సెప్ట్ అంటే ఏంటో సిద్ధాంతం. మీకు అర్థమైన సిద్ధాంతం ఏంటి? పుట్టడం, పెరగటం, కావటం, ఇది అర్థమైపోయింది. కానీ ఇది ఎందుకు అర్థం కాలే. అంచేత అస్తంకం చెప్తున్నాడు ఇసోటెరిసిజం, విచ్ ఈస్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ లివింగ్ సింథెటిక్ పవర్ టు ద స్ప్రింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ లైఫ్ అండ్ యాక్షన్. అప్పుడు ఆ చేతనత్వం నుంచి బయటకి జాలువారేటటువంటి జీవితము కానీ యాక్షన్ కానీ ఓ మహాత్మా గాంధీ లాగో, ఓ సుభాష్ చంద్రబోస్ లాగో, ఓ శ్రీరామ్ శర్మ ఆచార్య లాగో బహిర్గతం అవుతుంది. ఇన్ ఎనీ ఫీల్డ్, ఓ బజాజ్ లాగో, ఓ టాటా లాగో, ఓ బిర్లా లాగో, లేకపోతే టాటాకి బిర్లాకి మధ్య ఇంకోటి ఏదో ఇప్పుడు ఏదో పోస్టర్ చూశాను దానిలాగో, ఆ లైలా లాగో ఏమైనా అవ్వచ్చు. దానికి నేను కోట్లు ఖర్చు పెట్టి తీశారమ్మా అది, మరి టాటాకి బిర్లాకి మధ్య ఉండక ఏమవుతుంది కదా. నీకు అదంతా అదనమాట. అంత గందరగోళం ఉంది. నెక్స్ట్ ఫీలింగ్ నేచర్ ఇప్పుడు మొత్తం మీద రామకృష్ణ పరమహంస ఖాళీ అన్నప్పుడు మనము ఖాళీ అన్నప్పుడు ఏంటి తేడా? మనము ఇంటెలెక్చువల్, ఆయనది దాంతో పాటు ఒక ఇమోషన్ కలిసింది, సెన్సిటివ్. ఆ సెన్సిటివ్నెస్ తెచ్చుకోవాలి. భావము లేకపోతే, అందుకే శ్రీరామ్ శర్మ ఆచార్య ఏం చెప్పాడంటే ఏందో ఈ మోక్షం ఏంటో, ఈ దేవతలు ఏంటో, ఇదంతా ఏంటో తెలీదు. నాకు అర్థమైంది ఏంటంటే నా తలగడ తెరిచిపోయింది అన్నాడు. నా తలగడ ఏమో చోట వల్ల దేని వల్ల తెలిసింది అన్నాడు. ఎందుకు ఇచ్చాడు? మానవజాతి యొక్క దుఃఖాలు తీసింది. మానవజాతి దుఃఖాలు తీసి ఏడ్చే మూర్ఖుడు మూర్ఖుడు అవునా కాదా? మూర్ఖుడు కావచ్చు, కానీ ఆయన పవర్ అంతా కూడా ఆ కన్నీళ్ళే, ఆ సెన్సిటివ్నెస్. రామకృష్ణ పరమహంస పవర్ అంతా కూడా అమ్మ కోసం ఆయన ఏడ్చిన ఏడితే. మనం ఏం ఏడుస్తున్నాం? గురువు గురించి కానీ దాని గురించి కానీ అక్కడనే ఉంటుందంటే వాళ్ళ ఏడవాలి కాబోలు అని. అక్కడ చిన్మయానంద చెప్పిన ఒక మాట నాకు చాలా నచ్చింది. అర్జునులాగా ఏడవలేవు, సరే ఏమైందిట? అర్జునులాగా ఏడవలేకపోతున్నామన్న ఏడిపోయిన ఏడు అంతే కదా. నోస్తాం, ఏడుస్తాం. ఇంచేత స్పిరిచువలిజం అంటే ఆనందదాయకమైనటువంటి భ్రమ పోవాలి. డాక్టరు అనేక మంది బాధలు తొలగిస్తూ ఉంటే చాలా ఈజీగా బాధ తొలగించే విధానం వాడికి వచ్చింది అనుకోవద్దు. చాలా కష్టపడాలి. అంచేత నీకు ఈ సాధనలో ఆనందం వస్తూ ఉంటే జాగ్రత్త, నీ అంత శాడిస్ట్ ఎవరు ఉండడు అని అర్థం. శాడిజం అంటే ఏంటి? దుఃఖంలో ఆనందం చూసుకునేవాడేగా. స్పిరిచువలిస్ట్ శాడిస్ట్ కాదు. అంచేత ఆవుతే ఇంకా వరుస పెట్టి రోజుకు సింబల్ లాగా నేను లాగేస్తాను అంటే కుదరదు. స్టడీయే ఫోర్ సింబల్స్, సంవత్సరానికి నాలుగే నాలుగు సింబల్స్ కంటే ఎక్కువ చదవకూడదు, ఎక్కువ నువ్వు పెట్టకూడదు. నెక్స్ట్
first uproots the symbol from its form aspect and seeks to familiarize yourself with its outer aspect with the sum total of lines, triangles, squares, circles, crosses and other forms of which it is composed, and as you do this endeavor to comprehend it from the standpoint of the intellect, using your memory and what knowledge you have to understand its exoterism.
అంతే తప్ప మొట్టమొదటి ఏం చేయాలంటే మీరు చూస్తావు, గీతం చూస్తావు, ట్రయాంగిల్ చూస్తావు, స్క్వేర్స్ చూస్తావు, అంతా చూస్తావు. చూశాక నీ మెమరీ ద్వారా నువ్వు చదివి ఉంటావు కదా, శ్రీచక్రం అంటే ఇది, శ్రీచక్రం అంటే ఇది, శ్రీచక్రం అంటే అది, దీని గురించి అనేక మంది మహనీయులు రాసినటువంటి దాన్నంతా కూడా నువ్వు చదువుకుంటూ మెమరీలో పెట్టుకుంటూ దాన్ని చూస్తూ దాని మీద ఎక్స్పర్టైజ్ చేసుకో. దీనికి ఓ రెండు మూడు నెలలు పడుతుంది నీకు మినిమం. అది కూడా ఇప్పుడు రోజుకు 5-6 గంటలు ఆ పుస్తకం మీద చదువుతూ ఉంటే, ఇప్పుడు శ్రీవిద్య గురించి నేను చదువుతున్నప్పుడు నా లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మీరు చూస్తే కనీసం 30-40 ఉన్నాయి. అవన్నీ కూడా నేను కనీసం ఒక్కొక్క పుస్తకం 30-40 సార్లు చదివి ఉంటాను నేను. అంతేత అవంతా నా బుర్రలో ఉన్నాయి. కానీ ఇదంతా కూడా శ్రీచక్రం యొక్క సాధన కాదు, ఇదేంటి కేవలం స్మృతి. ఇతరులు దాని గురించి చెప్పింది ఏదో గుర్తు చేస్తూ చెప్తున్నా. ఇప్పుడు మనం మాట్లాడే మాటలంతా కూడా మన స్మృతి తప్ప మన అనుభవాలు కాదు. కానీ అవసరం ఆ స్మృతి కూడా. అది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్
దెన్ యాజ్ సూన్ యాజ్ ద సింబల్ ఇస్ టు బి ఫెమిలియర్ టు యు అండ్ కెన్ బి రికాల్డ్ టు మైండ్ విత్ ఎ లిటిల్ ఎఫర్ట్, ఎండెవర్ టు సెన్స్ ఇట్స్ క్వాలిటీస్, టు కాంటాక్ట్ ఇట్స్ వైబ్రేషన్ అండ్ టు నోట్ ఇట్స్ ఎమోషనల్ ఎఫెక్ట్ ఆన్ యు.
దాని తర్వాత ఏం చేయాలి, ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకోగానే ఆ అంతరం నీ ముందుకు వచ్చేస్తుంది. అక్కడ కూడా మున్నాభాయి లగేరో చాలా గొప్ప సినిమా. వాడు చదివి 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 స్మృతిలోకి వెళ్ళిపోయాక ఆ ఇమోషన్కి లోనయ్యాడు. ఏ ఇమోషన్కి లోనయ్యాడు, గాంధీ గారు ఆయన కనిపించడం మొదలెచ్చాడు. మీకు శ్రీచక్రం ఎప్పుడు పడితే అప్పుడు కళ్ళు మూసుకోగానే కనిపిస్తే అదేగా చెప్తున్నాడు. కనిపించే కేవలం ఇమోషన్, అదో భ్రమ అనుకుంటే భ్రమ, కానీ భ్రమ అనుకోలేవాడు. అదే ఒక లివింగ్ పర్సనాలిటీ. అంచేత ఆ యంత్రము నిజంగా నీ ముందు ఉన్నది అనేటటువంటిది నీకు అవగాహనకి రావాలి. దాని తర్వాత ఏం చేసుకోవాలి నువ్వు, దాని ముందు అలా ఉండి ఫీలింగ్ అది ఏ విధంగా మిమ్మల్ని ఇమోషనల్గా బాధ్యుల్ని చేస్తుందో. ఇమోషనల్గా బాధ్యుల్ని చెయ్యకపోతే ఆ యంత్రం పలకదు. నువ్వు ఇమోషనల్గా మారాలి ప్లస్ పాజిటివ్ ఇమోషన్గా మారాలి. మళ్ళా హల్యూసినేషన్స్ వెళ్ళిపోయావు అనుకో, మరి హల్యూసినేషన్స్ వెళ్ళిపోతే ఆవిడ బాధ్యుడు, దానికి ఆవిడ మాత్రం ఏం చేయగలడు. వాడు చెప్తాడు కదా మున్నాభాయి ఇదంతా నీ హల్యూసినేషనే అంటాడు. కరెక్టే, కానీ నీ హల్యూసినేషన్ అయినా ఆ స్మృతిలో చెప్పబడినటువంటి దానికి అనుగుణ్యంగా నువ్వు జీవిస్తే రిజల్ట్స్ వస్తాయి. కనిపిస్తోంది కానీ నువ్వు ఆచరించలేదనుకో, అది ఖచ్చితంగా హల్యూసినేషన్. హల్యూసినేషన్కి దీనికి తేడా అర్థమైందా, నా గురువుగారు కనిపిస్తున్నారు, నాకు ఆ మెసేజెస్ వచ్చేస్తున్నాయి, నేను చేయాలి చేయలేదనుకో, హల్యూసినేషన్ తేడా మీరు చూసుకోవాలి. కానీ ప్రతిరోజు 10 నిమిషాలు 1/2 గంట సేపు హల్యూసినేషన్కి లోనవుతూ ఉంటే ఆ క్షణంలో మాత్రమే, దాని తర్వాత మనం గాభరా పడిపోకూడదు. అప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిగా ఏమవుతుందో చెప్తాడు. ప్రతిరోజు ఒకేలాగా ఉండొచ్చు, లేకపోతే మారుతూ ఉండొచ్చు. అది జాగ్రత్తగా ఉండండి. కనిపించి మీరు స్పందించేదంతా కూడా ఏదో గురువు నుంచి వస్తుంది అనుకోవద్దు. ఇట్ యువర్ రియాక్షన్స్. మీ రియాక్షన్స్ ఒకరోజు పాజిటివ్గా ఉండొచ్చు, ఒకరోజు నెగిటివ్గా ఉండొచ్చు, ఇంకోరోజు ఇంకోలాగా ఉండొచ్చు. ఏది వచ్చినా దాన్ని నోట్ చేసుకోండి.
Finally, take note of what you have found to be, for you, the basic quality of the symbol, and then lift the whole subject into the mental reality by bringing the focused, attentive mind to bear upon it.
Ippudu, శ్రీ మహాకాళ చక్రవర్తి యంత్రం చూసుకున్నాం, దాని గురించి తెలిసిన అవగాహన అంతా చెప్పిందంతా చూసుకున్నాం. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మొత్తం ఫిగర్ క్లియర్గా మీ ముందు వచ్చాక యువర్ ఫీలింగ్స్ నోట్ చేసుకుంటూ ఉంటాం. బాగా బాగా నోట్ చేసుకుంటూ ఉన్నాక ఆ యంత్రము నీకు ఒక్క మాట చెప్తుంది, నీకు ఒకే ఒక మాట చెప్తుంది. ఆ మాట పట్టుకుని నువ్వు ఏం చేయగలగాలి అంటే ఆలోచన లోకంలోకి వెళ్ళాలి. ఆ మాటనే మంత్రం అంటాం మనం. ఒకే ఒక మాట అంటే శ్రీచక్రము అనేది ఆ మాట. ఈ మాట యంత్రము రెండింటినీ పట్టుకుని, యంత్రం భౌతికంగా చూస్తున్నాం, మానసికంగా మాట పట్టుకున్నాం. ఆ కయల హ్రీం హసుగల హ్రీం సకల హ్రీం గ్యాప్ మెంటల్ రూమ్లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడ నీ మాల పట్టుకుని భౌతిక జగత్తులోనే ఇంకా 15 మాలలు తిప్పాలి నేను, ఇంకా అవలేదే అంటూ ఉంటే ఆ రూమ్లోకి ఏమి వెళ్తావు? అంచేత ఆ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ స్పిరిచువలిజం మనం చెప్పకపోవటం వల్ల వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి అంతే చెప్పారు, వాళ్ళ గురువు అంతే చెప్తున్నాడు నువ్వు చేసుకో అని. కానీ ఆ గురువు ఇంకా చాలా చేశాడు. జపం చేస్తూ కూర్చోలే శ్రీరామ శర్మాచార్య, యోగ సాధన చేస్తూ కూర్చోలే అరవిందో, సెకండ్ వరల్డ్ వాళ్ళు ఎంత వర్క్ చేశాడు, 12 ఇయర్స్ ఆఫ్ విత్ అరవిందో అనే బుక్ చదవమని నాకు తెలియదు. ఇంకా ఎంతమంది చదివారు, చదివాక ఏం చేశారు? చెప్తే ఏం చెప్తాను నేను, ఇదంతా చదివితే కదా ఏమైనా అవగాహన వస్తుంది. అది అయ్యాక ఆ ఒక్క మాట పట్టుకుని, ఆ మంత్రాన్ని పట్టుకుని ఏమవుతాడంటే వాడు కాన్సెప్ట్ నుంచి ఈ లోకానికి వెళ్తాడు, ఇంట్యూషన్ ప్లేన్కి వెళ్తాడు. అక్కడ ఇంకా అంత ప్రేరణ వస్తుంది వాడికి. ఒకసారి ప్రేరణ వచ్చాక వాడు మళ్ళీ ధ్యానము సమాధి అది ఏమంటాడు, ఈ కార్యరంగంలోకి దిగుతాడు. మీరు అందరినీ చూసుకోండి, ఎవరైనా ఆ వెళ్ళి ఆ అంతఃస్ఫురణ వచ్చాక వాళ్ళు జపాలు చేస్తూ మారుమూలలు కూర్చోలే పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు. గాంధీ కానీ రీసెంట్గా అది దాని గురించి వచ్చింది కానీ చెప్తున్నాను. చిరణ్ శర్మ ఆచార్య కానీ ఇంట్లో కూర్చున్నారా? కానీ ఫ్యామిలీని చూసుకుంటూ చేశారు. ఫ్యామిలీని ఎట్టి పరిస్థితుల్లోనూ గాలికి వదలలేదు, వదిలేరు ఎవరైనా. ఆఖరికి రమణ మహర్షి కూడా తర్వాత స్టేజ్లో వాళ్ళ అమ్మ ఆయన దగ్గరే ఉంది. వాళ్ళ అన్నపిల్లలు వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ కజిన్ అవ్వడం దానికి ఇచ్చాలి, వదలలేదే వాళ్ళు ఎవరు. ఇక్కడ మాట్లాడితే కుటుంబాన్ని వదిలేయాలంటారు, అదేంటో నాకేం అర్థం కాదు. కుటుంబాన్ని ఎందుకు వదలాలా? ఎవడు వదిలే, ఏ గురువు వదిలేడు చూపించు నాకు. వశిష్ఠుడు వదిలేడా? విశ్వామిత్రుడు వదిలేడా? శ్రీనివాస శర్మ ఆచార్య వదిలేడా? అరవిందో వదిలేడా? అరవిందో చుట్టూ వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ని ఉన్నారు. మొత్తం ఆ బరుణ్ అనేటటువంటి అతను ఆయన ఫోర్త్ మిగతా ప్రతి వాళ్ళు పోయారు. అతను చేస్తాడు ఈ అరవిందో సొసైటీ డెవలప్మెంట్ అంతా కూడా, ఆ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది. ఆఫ్ కోర్స్ మదర్ అండ్ మదర్స్ సన్ బిర్యానీ. ఇంకా ఇక్కడ బ్లడ్ రిలేటివ్స్ని చెయ్యాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే బ్లడ్ రిలేటివ్స్కి ఆ విలువ పోయింది. ఇప్పుడు మాతాజీ ఉంది, గురువు గారు ఉన్నారు, ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? అల్లుడు ఇట్ ఈస్ అ మస్తది. ఈజ్ ఎ ఫూల్ హూ సేస్ దట్ బ్లడ్ రిలేటివ్స్ షుడ్ నాట్ ఎంటర్. నువ్వు వద్దు అన్నా కూడా పాలిటిక్స్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా వాళ్ళే ఎంటర్ అవుతారు. ఎందుకు ఎంటర్ అవుతారంటే కార్మిక్ లింక్స్. నీ కొడుగ్గా వాడు పుట్టాడు అంటేనే అర్థం వాడికి నీ మీద హక్కు ఉంది. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఆ హక్కులు ఉపయోగించుకోవడం చేత కావటం లేదు. దానికి ఏ డైరెక్షన్లో ఇవ్వాలో చేత కావటం లేదు. చెప్పిన వాడి మాటలు యాజ్ ఇట్ ఈజ్గా అయినా పాటించగలగాలి. అన్ఫార్చునేట్గా చెప్పిన వాడికి ఎంత తెలుస్తో మనకి తెలియదు. యు డోంట్ నో. శ్రీరామ శర్మ ఆచార్య మీద మనకి నమ్మకం ఉంది, కానీ ఆయన కూతురు ఆయన అల్లుడు మీద మనకి ఆయన మీద ఉన్నంత నమ్మకం ఉందా మీకు? లేదు. ఏం చేస్తుందండి, అది ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అదే అవుతుంది. ఇందువల్ల వాళ్ళ పిల్లలకి దానికి తగిన సాధనలు అవి చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? కర్మ. దాని మళ్ళీ ఒక చాలా పెద్ద విశ్వసర్కులు ఉంది కార్మిక్ దాంట్లో. ఈసోటిక్ సైకాలజీ పార్ట్ 1 అనేటటువంటి బుక్లో దీని గురించి దాదాపు మహర్షి చెప్తాడు ఈ గందరగోళాల గురించి. next?
Finally, take note of what you have found to be for you. We have consequently the following stages in analysis of the symbol. Number one, its exoteric consideration, line, form and color.
Baya prapanchalo, indaka nenu cheppinante line, form, color chusukondi.
Then secondly, a comprehension in the actual or emotional body of its quality, the reaction of the sensitive response to the impact of its qualitative nature.
Rendu em cheyali? Actual emotion cheppane danni pattukondi.
Third one is a conceptual consideration of its underlying idea of what it is intended to be, of the intellectual meaning it is intended to convey.
ఇంతటి కాన్సెప్ట్ తెలియాలి, ఇంటలెక్చువల్ మీనింగ్ తెలియాలి. ఇందాక చెప్పింది సమర్పిస్తున్నాడు. అన్నిటికంటే ఏంటంటే ఆ సింబల్ ని చూశాక ఆ సింబల్ ఈ మొత్తం ప్రపంచం సిగ్నెస్ లో దాని రోల్ ఏంటి. అందుకేం చెప్పాను, హిందూయిజంకి ఒక రోల్ ఉంది, క్రిస్టియానిటీకి ఒక రోల్ ఉంది, ముస్లింకి ఒక రోల్ ఉంది, అన్ని సింథసైజ్ చేసుకోవాలి మీరు. అందుకే తప్ప ఇది ఒకటే కరెక్ట్ అనుకుంటే అసలు మీరు అటు వెళ్ళటం లేదు, కిందకి వెళ్తున్నారు.
Identification with the quality and purpose of the symbol as it is illuminated by the mind, self-study in the light. This final stage brings into activity the brain as well as the mind.
అప్పుడు brain and mind రెండు correlate అవుతాయి. Mind, this is the brain. Pineal pituitary gland ఉన్న ఏరియా ఇది. ఈ రెండింటికి మధ్య లింక్ రావాలి.
The study of symbols viewed as a whole involves three stages. First, the investigation of a symbol and the consequent progress of dynamics from one progress stage of awareness to another, to a gradual inclusion of the entire field covered by the symbol.
Jata, mottamote entante, you investigate the symbol. Bahya jagatulo, bhuparam undi. Bhuparam taravata?
Pada.
16 దళాలు ఉంది. దాని తర్వాత నేను కొత్తగా పెట్టింది 12 ఉంది. దాని తర్వాత 8 ఉన్నాయి. ఇన్వెస్టిగేటెడ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, చూసుకోవడం కాదు. దేవి ఖడ్గామాల స్తోత్రంలో ఒకటి చెప్తారు కదా, ఇక్కడ ఈ శక్తి ఉంది, అక్కడ ఆ శక్తి ఉంది, ఇక్కడ ఈ శక్తి ఉంది, ఆ శక్తి ఉంది. మరి ఆ శక్తులన్నీ మీకు అర్థం అవ్వాలి కదా. ఇన్వెస్టిగేషన్ అంటే అర్థం అది. తర్వాత సెకండ్లీ ఇప్పుడు ఆ సింబల్స్ ఏదైతే అక్కడ శ్రీచక్రంలో చూసావో అది డివైన్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఇప్పుడు ఫిజిక్స్ లో సర్కిల్ డయాగ్రామ్ ఇస్తాం, చాలా నీట్ గా ఉంటుంది. టీవీ విప్పు చూస్తే అంత నీట్ గా ఉంటాయా? ఏ అసలు కాస్త సైన్స్ తెలియని వాడు చూస్తే వాడికి అసలు ఏమీ అర్థం కాదు. యంత్రాలు సర్కిల్ డయాగ్రామ్స్ లాంటివి. ఆ సర్కిల్ డయాగ్రామ్స్ రియల్ నేచర్ లో ఏ షేప్ తీసుకుంటుంది? టీవీ సర్కిల్ డయాగ్రామ్ చూస్తే అది టీవీ షేప్ ఎలా ఉంటుందో నీకు తెలీదు, ఆ మెకానిక్ తెలుస్తుంది. ఈ సర్కిల్ డయాగ్రామ్ ఈ షేప్ దాన్ని అర్థమవుతుందా? రేడియో ఉంది, దాని సర్కిల్ డయాగ్రామ్ ఉంది, దాని షేప్ ఎలా ఉంటుంది? కంప్యూటర్ ఉంది, దాని సర్కిల్ డయాగ్రామ్ ఉంది, దాని షేప్ ఎలా ఉంటుంది? అలాగా నువ్వు ఈ స్వీయ యంత్రాన్నో దేన్నో చూస్తూ ఉంటే భౌతిక జగత్తులో అది ఏ షేప్ లో ఉందో నువ్వు పట్టుకోగలగాలి. అది సెకండ్ స్టెప్. కాల ప్రవాహంలో అందరూ కుటుంబుతున్నారు. గొర్రె దాని షేప్ ఇదేంటిది? ఒక ఐడియా కదా. కాల ప్రవాహంలో అందరూ అలాగే గొర్రెల్లాగే కొట్టుకుపోతా నీకు తెలియదు. గొర్రెని చూసే మొన్నవాడు అన్నాడు, అది ఎందుకో అలా చేస్తున్నాయండి మనకు తెలియలేదని. పొద్దున్నుంచి రాత్రి వరకు నువ్వు ఏదో చేస్తున్నావు గొర్రెల్లాగా, ఆ కాల ప్రవాహంలో నువ్వు ఎందుకు ఆ పని చేస్తున్నావో తెలుసా నీకు? గొర్రె కంటే నువ్వేం పెద్ద తేడా? ఎందుకు చేస్తున్నావు అంటే అందరూ అలా చేస్తుంది అంతే కదా. ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు? అందరూ కట్టుకుంటున్నావు. పిల్లలు ఎందుకు కావాలి? అందరికీ. ఎందుకయ్యా నువ్వు పిల్లలు, నీ కార్మికులు ఇంకేదైనా ఉందా? ఏదైనా ఆత్మను దింపబోతున్నావా? నీకేదైనా జీవితంలో లక్ష్యం ఉంది, ఏడిచిందా? ఏమైంది, ఎందుకంటే పక్క వాళ్ళు పిల్లలు లేరు అంటున్నారు. నీ అదృష్టం పిల్లలు లేరు, హాయిగా పిల్లలు ఉన్నావు అని అడిగితే వాళ్ళు చెప్తారు ఎంత బాధపడుతుంది. ఇంతవరకు పిల్లవాళ్ళని పుట్టాక చాలా ఆనందంగా ఉన్నాం మాస్టర్ అన్న ఒక్క వ్యక్తిని ఈ క్షణం వరకు నేను చూడలేదు. అయినా కావాలి మరి గొర్రెల కాకి, ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ గొర్రెతనం మరి ఏదో భాష వాడాలి కదా, అది రెండోది. దాని తర్వాత ఈ గొర్రెతనం చేస్తే ఎంత, అసలు ఈ గొర్రెతనం ఆ మహాకాలుడికి లింక్ ఏంటండి? ఎందుకు దక్ష ప్రజాపతి తల నరకవేయవలసి వచ్చింది, వెళ్ళి వెళ్ళి వారి గొర్రెతల ఎందుకు పెట్టారు, పార్వతమ్మ వారు చేసినటువంటి శిశువు తల ఎందుకు నరికేయటం, నరికేసాక నోరు మూసుకోరుకోక ఏ తల పెట్టాం నేనుగా అయితే నాకు కథ అయిపోయింది, ఇంకా ఫాస్ట్ లో ఉన్నావు, అర్థమైంది కదా అవన్నమాట. ఇవంతా నీకు అర్థం అవుతే ప్రకృతిలో ఏనుగుని ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలుస్తుంది. ఇంకట అశ్వపూర్వం రథమధ్యం, అశ్వపూర్వం గుర్రం కంటే ముందు, హస్తినాద ప్రబోధిని, హస్తినాదంతో లేచేటటువంటిది ఏంటో అర్థమవుతుంది, ఆ సింబల్ ఏంటో అంతే కదా. రైట్, నాకు తెలియదమ్మా ఉంటా, నేను చెప్తున్నా ఇక్కడ రాకుండా చెప్తున్నా. అంటే మూడు అందరూ చేయవలసింది, ఒకటంటే ఎక్సోటరిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సింబల్ బాహ్య జగత్తులో అర్థమైన ఎక్సోటరిక్ అంటే దాని రూపము, దాని రంగులు, ఆ త్రిభుజాలు అవి ఎలా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఇదే చూడాలనుకుంటే ఇక్కడ ఏదో నల్ల రంగు వేసాడు, ఇక్కడ ఏదో బిందు లైన్ కట్ అయింది, ఇక్కడ ఏదో పసుపు రంగు వేసాడు, ఇక్కడ ఏదో ఎరుపు రంగు వేసాడు, ఇదేదో నల్ల గీతలు గీసాడు, ఈ షేప్లో గీసాడు, ఇది ఎక్సోటరిక్. దాని తర్వాత ఏం చేయాలి, ఎక్సోటరిక్ తర్వాత ఎక్కడ చూస్తున్నాం మనం, కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటి, ఇది స్థూలం కాన్సెప్ట్, ఇది యాక్చువల్, ఇది మెంటల్, ఇది ఎమోషనల్, ఇంట్యూషనల్, ఇదేదో మొనాడెట్టి, ఇదేదో డివైన్, ఇవేదో అర్థం కాదుట, ఇదేదో అర్థం అయిపోయిందిట, ఇదేదో అర్థం ఏడ్చినట్టు అని ఇదంతా ఏదో అనుకుంటాం మనం. ఇదంతా ఏంటి, ఇంటలెక్చువల్ కదా. ఇది అయ్యాక ఇదంతా మన కాన్సెప్ట్, ఫ్రెంచ్ వాడు ఇంకో కాన్సెప్ట్ పెట్టచ్చు, క్రిస్టియన్ వాడు ఇంకో కాన్సెప్ట్ పెట్టచ్చు, ఈ గీతలకే కాన్సెప్టే కదా. ఈ కాన్సెప్ట్ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, మన వాళ్ళు హ్యాట్ ఇది మొనాడిక్, వాట్ నాన్ సెన్స్, మనం ఏమనాలి దాన్ని, ఆనందమేకి వచ్చానని, ఇంట్యూషన్ ఏంటి నా మొహం, దాన్ని ఏమనాలి, విజ్ఞానమేకి వచ్చానని, ఇదేమో మనోమేకి వచ్చానని, ఇది అన్నమయ ప్రాణమేకి వచ్చాలి, కలిస్తే స్థూల శరీరం అవుతుంది కానీ అని గందరగోళం అంతా కాన్సెప్ట్. ఈ లైన్స్కి వాటికి మనం ఇచ్చుకునేటటువంటి కాన్సెప్ట్ అయ్యాక కాన్సెప్ట్ అంటే సిద్ధాంతాలు. దాని తర్వాత వీటి వెనకాతలు ఒక రహస్యమైన జ్ఞానం ఉన్నది, వీటి వెనకాతలు మనం ఏం చెప్తున్నాం, ఆత్మ ఉన్నది, ఒక చేతనత్వం ఉన్నది, ఆ చేతనత్వం నుంచి ఇవి పొరలు పొరలుగా ఏర్పడుతున్నాయని ఒక పద్ధతిగా దాన్ని అర్థం చేసుకుంటాం. ఇది అందరికీ కామనే, దీని గురించి మనం విశ్లేషణ చేసుకుంటే ఇదంతా కామన్గా చేసుకున్నాక రెండు నువ్వు యాడ్ చేస్తావు, ఒకటి ఏం చేస్తావు, అనాలిసిస్ ఆఫ్ యువర్ సెన్సిటివిటీ, యాడ్ టు దట్ అన్ అనాలిసిస్ ఆఫ్ యువర్ సెన్సిటివిటీ అండ్ రెస్పాండ్. నువ్వు దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నావు, నీ సెన్సిటివిటీ దానికి ఏముంది. నేను అందుకే ఎప్పుడు ఏం చెప్తాను, మీకు అగ్నికుండం మీద నువ్వు ఆ పుల్లలు పెట్టగలిగితే సెన్సిటివిటీ లేదు అసలు నీకు, అది యజ్ఞపురుషుడు, ఆ యజ్ఞకుండం, అగ్నిదేవుడి యొక్క ముఖము, అగ్నిదేవుడి యొక్క ముఖంలో అగ్గిపెట్టి కూడా పెడతావు నువ్వు, కర్పూరార్తి వెలిగించేవాడు. చాలా మంది ఏం చేస్తారంటే అగ్ని జ్వాలలలో కర్పూరం తీసుకొచ్చి పెట్టి అర్పిస్తారు, అంటే అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి ఆయన నోట్లో, అంటే యు ఆర్ నాట్ సెన్సిటివ్. ఆ సెన్సిటివ్గా ఉన్నవాడికి ఒళ్ళు మండుతుంది, సెన్సిటివ్గా లేని వాడికి అంటే ఇష్యూ లేదు. ఈ సెన్సిటివిటీ ఒకళ్ళకి ఒకళ్ళగా ఉండొచ్చు, ఇప్పుడు ప్రతి వాళ్ళు నేను ఆలోచించేటట్టు ఆలోచించకండి, నేను ఇంకోలాగా ఆలోచించింది. దాని తర్వాత ఏమొచ్చాయని, అండ్ రెస్పాన్స్ టు ద క్వాలిటీ ఆఫ్ దట్ సింబల్, ఆ సింబల్ యొక్క లక్షణం ఏమిటి, గుణము ఏమిటి, ఆ గుణానికి నువ్వు ఎలా స్పందిస్తున్నప్పుడు అగ్ని ఉన్నాడు, నువ్వేంటంటే ఎప్పుడు ఊర్ధముఖంగా ఉంటాడు అనుకోవచ్చు. ఇంకోటికి ఊర్ధముఖం ఏం కనిపించదు, అగ్ని వేడిగా ఉంటుంది అనుకుంటాడు. ఇంకోటి వేడి కాదు ఊర్ధముఖం కాదు, అది అందులో ఏది పడిస్తే దానిలాగా ఇది అగ్ని యొక్క క్వాలిటీ, దానికి స్పందిస్తాడు. అంతేత అగ్ని యొక్క క్వాలిటీకి స్పందించేవాడు ఇంకా యజ్ఞం చేయక్కర్లే. అగ్నిలాగే వాడు ఊర్ధముఖుడై ఉంటాడు, అగ్నిలాగే వాడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మంట మండిస్తూ ఉంటాడు, అగ్నిలాగే వాడిలో పడిన దాన్ని వాడిలాగే మార్చడానికి ట్రై చేస్తాడు. అగ్ని ఎలాగైతే ప్రతిదాన్ని మౌళ్ళు చేసి పవిత్రం చేస్తుందో వాడి దగ్గరకు వచ్చిన వాడిని పవిత్రం చేస్తాడు. ఇది ఆ యజ్ఞము అనేటటువంటి సింబల్కి రియాక్షన్, కాన్సెప్ట్ రివర్స్ అయింది. భౌతిక జగత్తులో ఎలా పడుతుంది, ఖచ్చితంగా రివర్స్
అయ్యాయి. First of all, it is valuable to remember that the study of the symbol esoterically involves the use of the brain and the memory.
మొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ నేను చెప్తున్నాను, చెప్పిందే చెప్తున్నాను, వాడు పిక్కినిచ్చుకోవాలి, చెప్పకూడదా జాలాస్కుల యొక్క ఓపిక. మళ్ళీ చెప్తున్నాడు, ఇంత చెప్తే ఏం చెప్తున్నాడంటే, ఎక్స్టర్నల్గా ఎక్సోటరికల్గా మీరు సింబల్స్ని చూస్తున్నప్పుడు దేన్ని ఉపయోగిస్తారు, మెమరీ అండ్ బ్రెయిన్, బ్రెయిన్ని మెమరీని ఉపయోగిస్తారు. రైట్.
All numbers have their interpretation and all forms are symbols of an inner quality and life.
ఇక్కడ లైన్ ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. లైన్ ఏం చేస్తుంది, డైరెక్షన్ ఇస్తుంది. ఇటు నుంచి ఈ లైన్ కలిపితే ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతాం, ఈ లైన్లో వెళ్తే ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతాం. అంటే ఈచ్ లైన్ హ్యాజ్ ఏ సిగ్నిఫికెన్స్, ఏ డైరెక్షన్లో వెళ్తున్నా. ఆల్ నెంబర్స్ హ్యావ్ దేర్ ఇంటర్ప్రిటేషన్, ప్రతి సంఖ్య ఓ విశేషమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ కలిగి ఉంటుంది. అంటే ఏంటి అవగాహన, ఉదాహరణకి అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు, ఈ ఎనిమిది 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 అని ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడక్కడ ఎనిమిది అనేటటువంటి దానికి ఒక విశేషమైనటువంటి అవగాహన ఉంది. అష్ట ప్రకృతులు అష్ట లక్ష్ములు అన్నప్పుడు నవనిధుల గురించి మాట్లాడం కదా. 32 అనే సంఖ్య వస్తే అది అనుష్ఠిత ఛందస్సైన అవ్వచ్చు, లేకపోతే మనం పళ్ళైనా అవ్వచ్చు. అంటే ద నెంబర్ హ్యాజ్ ఎ సిగ్నిఫికెన్స్. నవధాన్యాలు, నవచక్రవర్తులు, నవగ్రహాలు, నవ అనేసరికల్లా మీ కాన్సెప్ట్ మారిపోయింది. నవగ్రహాలు అంటే ఖచ్చితంగా మీరు అష్టలక్ష్ముల గురించి ఆలోచించారు, రాదు అసలు ఆ కాన్సెప్ట్ అండి. కానీ నవనిధుల గురించి రావచ్చు. అంతేత ఈచ్ నెంబర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. తర్వాత ఇది వదిలేద్దాం, ఇన్నర్ క్వాలిటీ అండ్ లైఫ్ అనేది కొంచెం అవగాహన చేసుకోవడం కష్టం. నెక్స్ట్,
the study of symbols constitutes in words from the brain to the mind is the realm of ideas.
Anchata సింబల్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్ నుంచి మైండ్కి, మైండ్ నుంచి ఐడియాస్కి తీసుకెళ్తాయి. అంటే బ్రెయిన్, బ్రెయిన్ నుంచి మైండ్, మైండ్ నుంచి ఐడియాస్, ఈ మొత్తం తలాన్ని
తీసుకెళ్తాయి.
ఇంకా ఇదేం చేస్తుంది, దీన్ని వైబ్రేట్ చేస్తుంది. అప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సంకేతం కానీ ఆ జీవి కానీ ఏ లక్షణాన్ని ఎంబోడీ చేస్తాడు అనేది అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఆవు లక్షణం ఏంటి, పవిత్రత. ఎద్దు అంటే ధర్మము, సహనము. గాడిద, గాడిద చాకిరి. నల్లి దోమ దాని లక్షణాలు దానికి ఉన్నాయి. నల్లి లాంటి వాళ్ళు ఉన్నారు, దోమ లాంటి వాళ్ళు ఉన్నారు, గొర్రె లాంటి వాళ్ళు ఉన్నారు, ఆవు లాంటి వాళ్ళు ఉన్నారు, గంగి గోవు లాంటి వాళ్ళు ఉన్నారు కదా. రైట్. అప్పుడు మీకు ఏమర్థం అవ్వాలంటే అసలు ఆ రూపము ఎందుకు మేనిఫెస్ట్ అయింది అని. మేనిఫెస్ట్ అయిందంటే రూపం ఎందుకు దాల్చింది అని. ఆవు ఆవుగా ఎందుకు రూపం దాల్చింది, గుర్రం గుర్రంగా ఎందుకు రూపం దాల్చింది. అండ్ ప్రతిదీ కూడా ఏదో ఒక దేవతకి వాహనం అంటే అర్థం ఏంటి, ఆ క్వాలిటీ దాని ద్వారా బహిర్గతం అవుతుంది. అంటే అది వాహనం అంటే వెహికల్ అంతేత దేవతా శక్తికి అది వాహనం అంటే. ఇప్పుడు కృష్ణ చైతన్యం కానీ అది రావాలంటే ఆవులు ఉండాల్సిందే. ఆవులు లేకుండా నువ్వు కృష్ణ చైతన్యాన్ని దింపుకోలేవు. కాదండి, నేను దింపగలము అంటే ఆవు లేకపోతే ఆవు యొక్క పవిత్రత అయినా ఉండాలి. ఎందుకంటే ఆవు అంటే పవిత్రతే కదా. ఇద్దరు భౌతిక జగత్తులో ఆవు లేకపోయినా ఇన్నర్ ప్లేన్స్లో పవిత్రత అనే లక్షణం నీలో ఉంటే ఆవు వచ్చేసినట్టే. కానీ నేను ఒకటే చెప్తాను, లోపల పవిత్రత ఉంటే గ్యారంటీగా బయట ఆవు వస్తుంది. ఎందుకంటే పవిత్రత ఆవుగా మేనిఫెస్ట్ అవుతుంది. పాయింట్ అర్థం అవుతుంది కదా, అదే అర్థం అవుతుంది అన్నాడు. ఇంకా ఆ యంత్రం గురించి అవగాహన ఈ మూడు ఉండాలి నీకు. పర్సనల్ రీడింగ్, నువ్వు ఎన్ని పుస్తకాలు చదివో, చదివింది ఎంత అర్థమైంది, మెంటల్ ఎక్విప్మెంట్ బట్టి. హిందూ చదివితే ఒక భావం వస్తుంది, క్రిస్టియన్ చదివితే ఇంకో భావం చదువుతాడు. అండ్ నాలెడ్జ్, ఇది వరకు నీకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి. అది అండర్లైన్ చేసుకోండి. నీ నిత్య జీవితంలో జరిగే సంఘటనలకి నువ్వు ఇచ్చిన విలువని బట్టి నువ్వు ఈ భగవత విగ్రహానికి కానీ యంత్రానికి కానీ ఇచ్చే విలువ ఆధారపడి ఉంటుంది. నీవు నీ నిత్య జీవితములో జరిగే సంఘటనలకు ఎంత విలువ ఇస్తావో, ఎంత అవగాహన పెంచుకుంటావో, అంత నీ యొక్క ఉపాసనలో ఆ దైవీ శక్తిని నువ్వు అవగాహన చేసుకోగలవు. టూ హెవీ డోస్ అయిపోయింది. కానీ టెక్నికల్గా కొత్తదేం మాత్రం చెప్పలేదు ఆయన పాప. ఇప్పుడే చెప్పాడు
బాహ్యంగా ఉన్న ఇంద్ర స్వరూపము, లేకపోతే దేవతల స్వరూపము, లేకపోతే సంకేతస్వరూపము. దానిని నీకు అది ఏ కాన్సెప్ట్ ఇస్తుంది, చివరికి అది నీ ఏ లక్షణానికి, ఏ డివైన్ పర్పస్ కి భౌతిక జగత్తులో అవుతాయి.
నేను ఒక గ్రూప్గా హైదరాబాద్ ముఖ్యంగా మరియు ఆంధ్రప్రదేశ్ విజయంగా స్వర్గముగా మారటానికి కావలసిన ధ్యానము ప్రక్రియ చేసుకోండి. Thank you.
గమనించుకోండి. అక్టోబర్ 15 నుంచి ఐఎమ్ గోయింగ్ ఆల్ అవుట్. ఆ విషయం మీకు అర్థమైంది కదా. ఆల్ అవుట్ అంటే ఆల్ అవుటే, ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ రెస్ట్. దీంట్లో కొన్ని దేవాలయాలు, కొన్ని ఆశ్రమాలు, ఇదివరకు మన వాళ్ళు పెట్టినవి లేకపోతే పెట్టదలిచిన వాటికి యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ అది ఎలా ఉంటుంది అంటే, డిసెంబర్ వరకు నేను ఆంధ్రప్రదేశ్ మీద, నా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నా డిసెంబర్ వరకు. అందులో భాగంగా మీతో నేను చెప్పేది ఏంటి అంటే, హైదరాబాద్ వాళ్ళందరూ కూడా మౌంట్ శంబలాలు స్థిరపడుతుంది అంటే, మౌంట్ శంబల తయారయ్యాక స్థిరపడటం కాదు, ఈ దరిదాపులకు వచ్చేయాలి. మీరు నా మాట మీద కానీ దాని మీద కానీ మీకు ఏ విధమైనటువంటి గౌరవం ఉందో మీరు ఇటు వచ్చేయాలి. దూరం దగ్గర అంటే అని విధేది. అందుకే ఇందాక శోభతోనూ మన సురేష్తో కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను 2-3 రోజుల్లో మీరు ఇక్కడ ఇల్లు తీసుకుని స్థిరపడుకోండి అద్దెకి. ఇంకా కొంతమంది ఏమన్నారంటే నాతో, మరి ఇదివరకు ఉంటాం ఇల్లు కూడా ఉంచుకునేదా అని. అంటే అర్థం ఏంటి అసలు? తప్పదమ్మా, యూ హ్యావ్ టు సాక్రిఫైస్. త్యాగము చేయకుండా ఏమి చేయలేము. సూచనలు మీకు అర్థం అవుతూనే ఉన్నాయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. 2-3 నెలలు ఇంటర్నేషనల్ లెవెల్లో మనుషులు రావటం మొదలెట్టేస్తారు. మామూలుగానే రావటం మొదలెట్టేస్తారు. ఇవాళ మీకు కొంచెం హింట అర్థమయ్యింది. ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యాక మీరు వచ్చారనుకోండి, నేను మీరు చెప్పింది మీకు అర్థం కాదు ఇచ్చింటే, ఆ థిక్ స్కిన్డ్ అని అందుకు కోంపడతాను నేను. ఒక అన్నీ తెలిసినటువంటి వ్యక్తి మీకు ఇంత స్పష్టంగా చెప్పినా మీకు అర్థం కాకపోతే ఇంకా నేను చేయగలిగేది ఏమీ లేదు. మీరు మీ ఇళ్లన్నీ వదిలేసి ఎక్కడికి రావాలి? ఇక్కడ స్థిరపడిపోండి, అద్దెకి తీసుకోండి, సైట్స్ తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, దూరము. మా బావగారు బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు బాపట్ల నుంచి తెనాలి, తెనాలి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు, అలా తిరిగేవారు. బ్యాంక్ ఆఫీసర్స్లో చాలామంది అలాగా 30-40 కిలోమీటర్లు ఇప్పుడు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కుటుంబాలని వదిలేసి రాగలిగేటటువంటి పెద్దవాళ్ళు ఉంటే నేను ఇచ్చే సలహా, మళ్ళీ ఆపర్చునిటీ మీకు రాదు, మీకు రాదు. అది అంతే. ఏం ఆపర్చునిటీ అని నేను చెప్పలేను. ఎందుకంటే మనం ఆపర్చునిటీ కోల్పోవటంలో ఎక్స్పర్ట్స్. భారతీయులకు ఉండేటటువంటిది ఏంటి అంటే, ఆపర్చునిటీ పట్టుకోవటంలో కాదు, కోల్పోవటంలో ఎక్స్పర్ట్స్. ఖచ్చితంగా ఈ డిసెంబర్ లోపల, నెక్స్ట్ అక్టోబర్ 14 లోపల ఐఆమ్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ గురు. అందులో నాకేం డౌట్ లేదమ్మా. డౌట్ ఏమైనా ఉంది అంటే, మీరు నాతో రాగలరా రాలేరా, మీరు ఎక్కడున్నా నేను మీ వాళ్ళనే. ఈ సోది కబుర్లు నేను చాలాసార్లు ఉన్నాను, దానికి మీరు ఎక్కడ కూడా రావక్కర్లే, ఈ లెక్చర్ కూడా వినక్కర్లే. ఎక్కడున్నా మీరు నా వాళ్ళే. కానీ ఇక్కడ నేను అంటుంది ఏంటి, ఇక్కడికి వచ్చి ఉండిపోండి అంటున్నాను కానీ ఉద్యోగాలు మానుకోమల్లే. అది చెప్తా ఎప్పుడు నేను. దట్ డిపెండ్స్. నేను నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని లాగలిగినప్పుడు మీ అందరికీ ఆటోమేటిక్గా డాలర్స్లోనే ఇస్తాను నేను. అండ్ గురువు యొక్క సామర్థ్యాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి. యు డోంట్ నో విత్ హూమ్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఖచ్చితంగా నేను ఈ గురువులందరితో చెప్పాను, నేను మీ పని చేయను మరువా అని. వాళ్ళు బతిమాలుకున్నారు నన్ను. అంటే ఎవరు నన్ను బతిమాలుకున్నారో వాళ్ళ మీద మీకు నమ్మకం ఉన్నా చాలు, నాకు నా మీద నమ్మకం ఉండక్కర్లే. అంటే ఓ శ్రీరామ శర్మ ఆచార్య, ఓ అరవిందో, వీళ్ళందరూ కూడా గుమిగుడి, బాబు నువ్వు మమ్మల్ని వదిలేస్తే టుడ్ బి అవుట్. కష్టాలు వస్తాయి, సుఖంగా ఉంటుందని మాత్రం నేను అంటాను. సుఖాల గురించి మాట్లాడకండి మీరు. నేను సుఖాలు ఇవ్వలేను మీకు, కానీ జ్ఞానం ఇవ్వగలను. ఆర్థికమైనటువంటి లోపము ఉండదు. మీరు కోటీశ్వర్లు అవుతారా నాకు తెలియదు, అయితే అవ్వచ్చు. కేవలం ఆసన ప్రాణాయామాలు నేను చెప్పింది నేర్చుకుని రామ్దేవ్ మహారాజు 5,000 హాస్పిటల్ కట్టించాడు. మీ ఎబిలిటీ అది. మీరు డబ్బు సంపాదించుకోగలిగితే నేను చెప్పిన ప్రతి మాటతో డబ్బు సంపాదించుకోవచ్చు. సంపాదించుకుంటున్నారు మనుషులు. కానీ దాని గురించి నేను డబ్బు గురించి మాట్లాడలే. కానీ టాపిక్ ఎందుకు ఎత్తానంటే అదీ మీకు వస్తుంది అని. అది కావాలన్నా తెలివైన వాళ్ళు మీరు నా దగ్గర ఉండాలి. ఇంత నేను స్పష్టంగా ఎత్తి చెప్పగలిగే వాళ్ళకి ఇద్దరికి ఇప్పుడు చెప్పారు, సురేష్ చెప్పారు, శోభకి చెప్పారు. ఈ మూడు నాలుగు రోజుల్లో మీరు ఇక్కడికి వచ్చేయాలి. మీరు దూరం తీసుకోండి, దూరం అమ్మా అవును దూరం అయిపోతుంది దూరమే, కానీ నన్ను సలహా అడగండి మాస్టర్ మేము వచ్చేసేదా అని. వచ్చేదా వద్దంటున్నాను, మరి ఇంకా మళ్ళా నన్ను అడుగుతారేంటి? వచ్చాక సుఖంగా ఉంటుందా నాకు తెలియదు, లాభంగా ఉంటుందా? చాలా లాభంగా ఉంటుందా. యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ డెసిషన్. కానీ కొంతమందిని రానివ్వకండి, డేంజరస్ కదా. ఒక నా గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళు శ్రీనాథ శర్మ ఆచార్య గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. ఇదే అర్థం చేసుకోండి, అంటే నా ఉద్దేశం ఏంటో తెలుసా, ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఎదగండి. మీకు అది అర్థం అవటం లేదు నేను చెప్తుంది. హైదరాబాద్లో మీకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, మీరు మౌషమలాయ్. అది నేచర్ డిసైడ్ చేసేసింది. డోంట్ ట్రై టు ఓవర్కమ్ నేచర్. నేను ట్రై చేశా, అడిగా కొంతమందిని వచ్చేయండి కదా నాతో పాటు. కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఎక్కడ వాళ్ళని ప్రకృతి ఎక్కడ పెట్టిందో ది బెస్ట్ అని మెల్లిగా నేను ఎప్పుడు నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే నా ఫార్ములా. ఈ ఒక్కసారికి నేను కొంచెం ట్రై చేశా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఇప్పుడు నేచర్ ఈజ్ రైట్. ఈ ఏరియాలో కానీ, ఈ చుట్టుపక్కల కానీ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోగలిగే వాళ్ళు మీరు కట్టేసుకోండి, మీకు తెలీదు. కానీ ఇదంతా నేను డిసెంబర్ వరకే మీతో చెప్పేది, తర్వాత నాకు మీతో క్లాసుల్లో కలవటానికి స్కోప్ ఉంటుందేమో. క్లాసులు కూడా రెండు నెలలో మూడు నెలలకో చెప్పాల్సి వస్తుందేమో. కానీ ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా మన వాళ్ళని అడిగాను కొంతమంది, నీ డీటీపీలు అవి చేయండి కాస్త పద్ధతిగా, ఈ ట్రాన్స్లేషన్స్ అవి. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే ఈ పుస్తకాలు నేను ఇలా చెప్పలేను, నేను ట్రాన్స్లేషన్ చేసుకుని వచ్చేసి అది చదవటం బెటర్. ఇక్కడ చెప్తూ ట్రాన్స్లేషన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరదు. అంటే ఈసారి నేను డిసెంబర్లో ఎప్పుడు వస్తానో చెప్పలేను, నేను డేట్ ఇవ్వలేను. కానీ మిమ్మల్ని మాత్రం ఆ టైం టేబుల్ ఒకటి ఏం చేసుకోవాలంటే, మీరు 10 రోజులు నేను హైదరాబాద్లో మౌంట్ శంబళాలో ఉండేటట్టు, 10 రోజులు దత్తక్షేత్రంలో ఉండేటట్టు ఫిక్స్ చేసేయండి. కానీ దత్త జయంతిని ఇప్పుడు మార్చాను నేను, పూర్ణం ఎవరికి ఇచ్చాను, నేను కృష్ణ గారికి ఇచ్చాను. హీ షుడ్ యూటిలైజ్ ఇట్. నేను యూటిలైజ్ చేయకపోతే ఇంకోటి ఐఎమ్, నేను ఎప్పుడు కూడా నా స్వభావం ఏంటంటే అన్ని జన్మలు బట్టి ఏ మాత్రము నాతో ఎవరితో అయినా నిలుచున్నా ముందు వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఇది మరి నా అలవాటు, అది మా గురువుల అలవాటు కూడా. అదే రెండు చుక్కల నీళ్ళ గురించి చెప్తూ ఉంటాను, మీకు తెలుసు కదా కదా. తాతి కాలి పెట్టి తంటే ఆ దాహంగా ఉన్నటువంటి గురువు నోట్లో 2 నీళ్ళ చుక్కలు పడ్డాయి. దాహం అని అడిగితే ఈ త్రాసుడు నీళ్ళు ఇవ్వలే కొట్టాడు, కాలుతో చాపు తన్నాడు. సుమారు 80,000 సంవత్సరాల కిందకి జరిగింది ఆ సంఘటన ఈజిప్ట్లో. 2 చుక్కలు నీళ్ళు పడ్డాయి. ఈ కాలంలో ఎవరిని ఉపయోగించుకుందామా అంటే, ఆ కొట్టినవాడు ఇప్పుడు అలహాబాద్లో, అంటే బ్రిటిష్ కాలంలో ఇవాళ లీడర్ అనే పేపర్ ఉండేది, దానికి అతను ఎడిటర్గా ప్రొపరేటర్గా ఉన్నాడు. వాడి చేత రాయించారు 2 బుక్స్. అంటే వాడు కొట్టిన దెబ్బకి, నోట్లో పడిన 2 చుక్కలకి 2 పుస్తకాలు రాశాడు. ఏపీ చిన్నెట్ ఆయన పేరు. ఈసోటెరిక్ బుద్ధిజం అని ఇది రాశాడు పేరు. అలాంటి గురువు యొక్క ఫాలోవర్ని కనుక ఖచ్చితంగా మీరు ఏ విధంగా నాతో లింక్ ఉండి ఉండా నేను ఆలోచించేది ఏంటంటే, ముందు మీకు నేనేమి చేయగలను, కానీ మీకోసం మాత్రమే ఆగాను. మీరు నన్ను పట్టుకోవాలి, ఇంకా ఇంకా నేను మిమ్మల్ని పట్టుకోను. ఆ స్పీడ్ నేను పట్టుకోగలగటానికి ఏకైక మార్గం ఏంటి అంటే, నేను చెప్పింది ఎందుకు చెప్పానో అని ఆలోచించకుండా దూకేయండి. లాస్ వస్తే వస్తుంది, వస్తుంది. ఏమన్నా 10 లక్షలు పోతే ఏంటి, పోలేదా ఇతర వెంచర్స్? మీకు ఎప్పుడు షేర్ మార్కెట్లో లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఈనాడు నా దగ్గర ఉన్నారు, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆత్మహత్యకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా ప్రాణం, నాకు షాక్ వచ్చింది వాళ్ళని ఆ పరిస్థితి నుంచి బయటకు లాగటాన్ని. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఇంతలా చెప్పినా మీరు ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోవటం మీకు తప్పది. మీరు ఎక్కడ ఏ భూమిలో కొన్నా కూడా అవి ఉంచుకుంటే ఉంచుకోండి, తీసేస్తే తీసేయండి. ఎక్కడికి రావాలి మీరు? ఎలాగా నేను చెప్తుంది అది అంతేత. ఇంత ఉదాహరణ ఉన్నా మీరు జంప్ చేయలేకపోతే ఇదంతా ఎందుకు అడుగుతున్నాను అనేది కేవలము ఆ రెండు చుక్కల నీళ్ళు, అంతకంటే పెద్ద స్థాయి కాదు. మంది మంది నాది అంతే, అన్ని వేషాలు వేసిన వాడిని. ఇప్పుడు బుద్ధి తెలుసుకుని బాబు గురువు గారు తప్పు చేశాడు, ఈ జన్మలో అయినా నేను మీకు అనుకూలంగా జీవించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కొంచెం అదే ఆలోచించుకోండి. కారణాలు చెప్పుకోకండి, కారణాలు మూర్ఖత్వం. కారణాలు చెప్పటం పరమ మూర్ఖత్వం. ఇందువల్ల నేను చేయలేకపోయినాను. ఎంత మూర్ఖత్వం, ఇంత అవకాశం నేను ఇస్తున్నా, నేను చేయలేకపోయిన ఈ కారణం వల్ల, ఈ కారణం వల్ల అనుకోకండి. నేను పరమ మూర్ఖుణ్ణి కనుక చేయలేకపోయాను అనుకోండి, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాక ప్రాబబ్లీ ఐ విల్ కమ్ విత్ మెనీ న్యూ పీపుల్, మెనీ మెనీ న్యూ పీపుల్. మరి ఆ న్యూ పీపుల్ నాకు దగ్గర, మీరు దగ్గర అన్నది మీరు నా దగ్గర ఉండటం వల్ల వస్తుందమ్మా. ఇప్పటికే చాలామంది ఫీల్ అవుతున్నారు అప్పించి, కానీ వాళ్ళకి అర్థం అవటం లేదు. నేను మిమ్మల్ని ఒక చోట వేరుగా పెట్టేయటం వల్ల నా ఫ్రీడమ్ పెంచుకుంటున్నాను నేను మీతో. ఇప్పుడు మీరు అందరూ ఒక చోట ఉంటే మీరే డిఫరెంట్ ప్లేసెస్లో వేరియస్ ఆశ్రమాధిపతులుగా ఉంటే హూ విల్ లీడ్ దట్ ఆశ్రమ? చాలా ప్లాన్లో ఉన్నానమ్మా నేను, కానీ ఆ ప్లాన్ ఇంత స్పష్టంగా విడమర్చి చెప్పినా మీ బుర్రకి ఎక్కటం లేదు. జై గురుదేవ్, విజయ వెళ్ళిపోదామా? సరే, నాకు పనింది కాస్త, మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను నేను. రేపు పొద్దున్న 9:00కి వెదర్ ఇలాగే ఉంటే, ఇక్కడే వెదర్ బాగుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పైన. ఇట్ ఈజ్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ వెదర్. ఇలాంటి వెదర్లో అక్కడ మనం ఇదంతా మాట్లాడుకోలేకపోతాం కదా. ఆ కామన్ సెన్స్ ఉండాలి, ప్యూర్ కామన్ సెన్స్. తన్ని తిట్టా నేను సుమని, నువ్వు మాట్లాడావు, తనతో మాట్లాడావు, మాట్లాడాక నాకు చెప్పి కిందనే పెట్టు అని ఎందుకు చెప్పలేకపోయావు? నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ప్రతిదీ మాట్లాడిన అడుగుతానంటారేంటి? ఈ చిన్న విషయాలు కూడా మీరు నన్ను ఒప్పించాలా? నేను చెప్పినా, అంత చెప్పినా నేను వినలేదనుకోండి, అప్పుడు నేను చెప్పినట్టు చేయాలి. అంటే దానికి ఏదో కారణం ఉంటుంది అప్పుడు, విచ్ యూ డోంట్ నో. కానీ నేను దీన్ని కాదని ఎప్పుడు అంటా, నాకు నచ్చకపోతే కదా మీ బుర్రలు ఉపయోగించుకోవచ్చు కదా. ఓకే, ఎనీ క్వశ్చన్ మీరు ఫ్రీగా అడగండి, దీని తర్వాత మళ్ళీ రేపు ఛాన్స్ ఏ ఉండదు.
దూరం రాదు.